అందువల్ల ఈయన ఏమన్నాడు ఇప్పుడు యశ్వరాజు, నేనేదో నాకు తోచిన కానుక నీకు ఇస్తే అది నీవు ఉపయోగించుకోకపోతే ఉపయోగం ఏమిటి? అందువల్ల నీకు ఏది ఉపయోగమో ఆ వస్తువు కోరుకో. నువ్వు మహారాజు ఇతరులకు ఇచ్చేవాడివే, కోరుకోవు. అయినా ఇప్పుడు మాత్రం కోరుకోవాలి. ఎందుకని? నేను తండ్రిని, తండ్రితో సమానమైన వ్యక్తి కోరుకోమన్నప్పుడు కోరుకుని తీరాలి. నాకేం వద్దనకూడదు. మళ్ళీ ఇక్కడ గొప్ప శాస్త్రధర్మం చెప్పాడంట యశ్వరాజు, ప్రేమతో తనయంత తాను పెద్దవాడు ఏదైనా ఇచ్చినప్పుడు తీసుకోకపోతే అది అహంకారం, అడిగితే యాచన. నువ్వు అడగట్లేదు, అడిగామనుకో అది యాచన. నేను ఇస్తే పుచ్చుకోలేదు అనుకో, నీకు దురహంకారం ఉన్నట్టు లెక్క. అందుకే నేను ప్రేమతో నీకేం కావాలో అడగమంటున్నాను, అడిగి తీరాలి. నేను తండ్రితో సమానం, నీకేం కావాలో కోరుకో అనగా కోలయాసుడు ప్రేమగా నమస్కరించి, భక్తితో నమస్కరించి, దేవా నా ఇంట్లో సువర్ణం ఉంది, రత్నాలు ఉన్నాయి, వస్త్రాలు ఉన్నాయి, భోజన భాజనాలన్నీ ఉన్నాయి. భాజనము అంటే కంచం, అన్నం తినడానికి పనికొచ్చే పాత్రలని భాజనం అంటారండి, గుర్తుపెట్టుకోండి. భోజన భాజనాదులు అని మన వాళ్ళు ఎందుకన్నారంటే భోజనం ఉండొచ్చు కానీ భోజనం తినడానికి కంచం లేకపోతే ఎలాగా? ఒక్కోసారి మీ కంచం మీరే, మీ ప్లేట్ మీరే తెచ్చుకోండి అంటారు, అందుకే పులిహార పెడతారు. కానీ పులిహార పెట్టే ప్లేట్లు మనం తెచ్చుకోవాలంట. అలాగా భాజనములు కూడా మా ఇంట్లో ఉన్నాయి, భోజనాలే కాకుండా. ఇక మా తండ్రి గారు బతికొండ కారణం చేత ఆ తండ్రి గారు కూడా ఉత్తముడు, సంపద కలిగిన వాడు, బలవంతుడు అవడం వల్ల నాకు ఏ కొరత లేదు. అన్నిటికంటే నాకు భగవంతుడిచ్చిన గొప్ప వరం మహానుభావుడైన తండ్రి, పూజ్యురాలైన తల్లి. తల్లిదండ్రులు బ్రతికొండగా కుమారుడికి ఏం కొరత ఉంటుంది? ఉత్తములైన తల్లిదండ్రులు ఉండగా పిల్లలకి ఏమి కొరత ఉండదు. ఇక్కడ ఒక గొప్ప పద్యాన్ని మారణ గారు మనకు అందించాడు. జనక భుజావనీజముల చల్లని నీడ వసించియుండు నందనులు జగంబునల్ సుఖులు తండ్రి మృతుండయి చన్న పెన్ననాడ నిజ కుటుంబ భారముగడంగి వహించుచు తీవ్ర దుఃఖ వేదన బడువారు అపుణ్యులు విధాత్రుని చేత భుజంగమేశరా. ఓ నాగేశ్వర నాగరాజ, ఎవడ అదృష్టవంతుడు, తండ్రి ఎక్కువ కాలం జీవించి ఆ తండ్రి ఎక్కువ కుటుంబ భారం వహిస్తూ ఉంటే, పిల్లలకు ఎక్కువగా కుటుంబ భారం లేకుండా ఉంటే ఆ తండ్రి నీడలో ఉన్న కొడుకు అదృష్టవంతుడు. తండ్రి ఓ చెట్టుట, ఆ తండ్రి అనే చెట్టు నీడలో సుఖంగా బతికే కొడుకులు అదృష్టవంతులు. కాబట్టి తండ్రి బతికొండగా, ఎక్కువ కాలం బతికొండగా పిల్లలు తల్లిదండ్రుల యొక్క ఆలనా పాలనలో పెరిగితే ఇంకంతకంటే యోగం ఎక్కడున్నది? అటువంటి వాడు యోగజాతకుడు. కొంతమంది దురదృష్టవంతులు అయి ఉంటారట. వాడు ఎటువంటి వాళ్ళు? తండ్రి మృతుండయి చన్న, తండ్రి చిన్నప్పుడే చచ్చిపోతాడు, దాంతో చిన్నప్పటి నుంచి దిక్కు లేకుండా అయిపోతారు. అందులో ఇంటికి పెద్దవాడైతే పెన్న నాడ నిజ కుటుంబ భారం వహించి, చిన్నప్పుడే కుటుంబ భారం నెత్తి మీద పడి ఇత్తమ్మళ్ళనో చెల్లెళ్ళనో అక్కలనో వీళ్ళందరినీ చూసుకుంటూ తాను బ్రతికి వీళ్ళని బ్రతికించి జీవితంలో పైకి రావడానికి నిరంతరం కష్టపడేటటువంటి కుమారుడు ఉన్నాడే, వారు అపుణ్యులు. పుణ్యం లేనివాడు పూర్వపాపం వల్ల, కర్మయోగం వల్ల చిన్నప్పటి నుంచి ఈ కష్టాలు నెత్తి మీద పడతాయి. విధాత్రుని చేత భుజంగమేశ్వర, ఎంత మంచి మాట చెప్పాడండి. ఇది మనం జీవితంలో చూస్తున్నాం కూడా. తల్లిదండ్రులు పిల్లల్ని జాగ్రత్తగా పెంచి పెద్ద చేసి ఎక్కువ కాలం కుటుంబ బాధ్యత వాళ్లే నెత్తి మీద పెట్టుకుని పిల్లల్ని ఏ 30 ఏళ్ళు దాటాకో, 40 ఏళ్ళు దాటాకో అప్పుడే కుటుంబ భారంలోకి అడుగుపెట్టేలా చేస్తారు. అంతకాలం వీళ్ళే జాగ్రత్తగా చూస్తారు. అప్పుడు ఆ పిల్లలు ఎంత అదృష్టవంతులు. తల్లిదండ్రుల ధర్మమానని అన్నం తిన్నారు, చదువుకున్నారు, ఉద్యోగము వ్యాపారము ఇవన్నీ వారసత్వంగా పొందారు, దీన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కాబట్టి అటువంటి తల్లిదండ్రులు ఉన్న పిల్లలు అదృష్టవంతులు. అలా కాకుండా తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోతే ఏం చేయాలో తెలియదు, కుటుంబ భారం నెత్తి మీద పడుతుంది, ఈ భారం తట్టుకోవాలి, దానికి తోడు ఈ ఇంట్లో ఉన్నటువంటి అన్నో తమ్ముడో చెల్లో వీళ్ళో నెత్తి మీద పడతారు. వాళ్ళు ఏమో ఒక్కోసారి తిడతారు, తెప్పుతారు, దారిద్ర్యం బట్టి పీడిస్తూ ఉంటే ఇంత కుటుంబ భారం వహించి వీళ్ళందరినీ పైకి తీసుకురావటం శక్తికి మించిన పని అవుతుంది. ఈ పనిలో పైకి రాలేక గజగజలాడేవాళ్ళు ఉన్నారే, వారు అపుణ్యులు. ఇదంతా నేనేం చెప్పట్లేదు సుమా. ఈ పురాణములో చెప్పే ప్రతి వస్తువు కూడా మహానుభావుడైనటువంటి వేదవ్యాసుల వారు మూలంలో చెప్పారు, తెలుగులో మారణ గారు చెప్పారు. నేను ఆ పురాణాన్ని మీకు వివరిస్తున్నాను. కాబట్టి నేను ఈ విషయంలో అదృష్టవంతుడిని చెప్పుకున్నాడు ఆయన. మా నాన్న బతుకున్నాడు, నాకు వయస్సు ఉంది, రాజ్యభారం తండ్రే వహిస్తున్నాడు, ఇప్పటికీ తల్లి నాకు అన్నం పెడుతోంది, ఐశ్వర్యానికి లోటు లేదు, దేనికి లోటు లేదు, ఇంకా నాకేం కావాలి, నేను నిజంగా పుణ్యాత్ముడిని, ఈ విషయంలో నేను పుణ్యాత్ముడిని, ఎందుకంటే నా రాజ్యంలోనే ఎంతోమంది తల్లిదండ్రులు పోయి కష్టాలు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళని నేను చూశాను కాబట్టి ఆ దరిద్రపు యోగం నాకు లేదని ఆనందపడుతున్నాను. నాకు తండ్రి దయవల్ల ధనం తృణంతో సమానం, గడ్డి పరకతో సమానం, యవ్వనం ఉన్నది అది బయటవాడు నాకు ఇవ్వక్కర్లేదు, పరాక్రమం ఉన్నది, యవ్వనం ఉన్నది, ఆరోగ్యము ఉన్నది, ఇంకెటో చెడిపోయి మీపోటి పెద్దల యొక్క ఆశీర్వచనం ఎప్పుడు లభిస్తున్నానో చూస్తున్నాను. ఎంత అదృష్టవంతుడంటే వేల సంవత్సరాలు తపస్సు చేసి కూడా పాతాళ లోకంలో ఉన్న నీలాంటి పుణ్యాత్ముల్ని మేము చూడలేం మానవులం. అటువంటిది మరి ఏ జన్మలో పుణ్యమో లేక నీ కరుణయో నీ కొడుకుల ప్రేమయో నన్ను పాతాళ లోకానికి తీసుకొచ్చింది. విష్ణుమూర్తికి పానుపుగా ఉండే ఆదిశేషుడు ఎక్కడ, పరమేశ్వరుడి మెడలో నిత్యం ఆభరణంగా ఉండే వాసుకి ఎక్కడ, ఆ ఇద్దరికీ తమ్ముడివై ఇంత పాతాళ లోకాన్ని పరిపాలిస్తున్న అశ్వతరుడనే నాగరాజువు నువ్వెక్కడ, భూలోకంలో సామాన్య మానవుడి దౌర్భాగ్యుడిని నేనెక్కడ, నాకు నీ పాద దర్శనం ఎలా దొరుకుతుంది, అది దొరికింది, ఇంకెంతకంటే నాకేం కావాలి, నాకేమవుద్దన్నాడు ఆయన. నేను తిరస్కరించలేదు కానీ నాకెంతకంటే ఏం కావాలి, భగవంతుడు దర్శనమిస్తే మణులు కావాలి, మాణిక్యాలు కావాలని ఎవడు కోరుతాడు, కాబట్టి నాకేం వద్దు, ఒక్కటి మాత్రం కోరుతున్నాను, అదేమిటో తెలుసా, నీ కరుణ మాత్రం ఎల్లప్పుడూ నా మీద ఉండాలని కోరుతున్నాను, నువ్వు నన్ను కరుణించే వరం ప్రసాదించు అనగానే ఆయన నవ్వి, మణులు కనకాలు వద్దన్నావు, సరే నా కరుణ ఎప్పుడు ఉంటుంది, అసలు కరుణ లేకపోతే ఇక్కడ దాకా తీసుకొస్తానా, నా కరుణ నీ మీద ఎప్పుడు ప్రసారం అవుతుంది, నువ్వు పుత్రుడి లాంటి వాడివి నాకు, నిన్ను ప్రేమించకపోతే ఎవడిని ప్రేమిస్తాను ఆయన, అసలు నీ వంశం గొప్పది, మీ తండ్రి గొప్పవాడు, నీ పవిత్రత గొప్పది, ఇంత నాగలోకానికి వచ్చి ఈ వైభవాన్ని చూసి కూడా ఏమీ కోరకుండా నిర్వైరుడవై వైరాగ్యంతో ఉంటున్నావంటే నీ మనస్సు ఎంత పవిత్రమైనదో నాకు అర్థమయ్యింది. కానీ తండ్రి లాంటి వాడిని ముందే చెప్పాగా, నేను కోరుకోమన్నప్పుడు మాత్రం ఏదో ఒకటి కోరుకోకపోతే అది నాకు బాధ, నీ ఇష్టం, మరేం కావాలి అనగా, పదే పదే మీరు కోరుకోమంటున్నారుగా, కోరుకుంటున్నాను, ఈరోజు నుంచి నా కొసగు నిర్మల ధర్మమతి స్థిరత్వమును, నా మనస్సు నా బుద్ధి ధర్మములోనే ఉండాలి, నేను ఎప్పుడూ ధర్మం తప్ప అధర్మం చేయకుండా ఉండేలా దీవించు. కానీ ఎంత టెంప్ట్ చేసినా ఆయన ఏం కోరాడో తెలుసా, నా మనస్సు ధర్మం మీద ఉండాలి, ధర్మము తప్పని వాడిని అవ్వాలి, సత్యం తప్ప అసత్యం పలకూడదు. ఇంక మూడు వరాలు అడుగుతున్నాను వరుసగా, నేను కొడుక్కి మూడు వరాలు అడిగే అధికారం ఉందట, ధర్మం మీద ఉండాలి, సత్యం తప్పకూడదు, గురుభక్తి, నా గురుదేవుడు అడిగితే ప్రాణం ఇచ్చేయాలి, ఈ దౌర్భాగ్యపు శరీరం గురువు గారికి ఉపయోగపడితే ఇంక అంతకంటే ఏమన్నది, గురువు కటాక్షం ఉన్నవాడు మోక్షం పొందుతాడు, కాబట్టి గురుభక్తి స్థిరముగా ఉండేటట్టు చూడు, సుస్థిర గురుభక్తి అన్నాడే, సుస్థిర ధర్మం, సుస్థిర సత్యం, సుస్థిర గురుభక్తి, ఇంక నాకు ఇంతకు మించి ఏమీ వద్దు. అనుపమ రత్నకాంచన గృహాసన వాహన వస్త్రమాల్య చందన రుచిరాన్న పాన వనితా తనయాది సమస్త సంపదల్ తనరి నయట్టి ధర్మము ఫలం బులు కావున నిన్ను వేడెదన్ ఘనతర ధర్మతత్పరతనావుడు నయ్యురగేంద్రుడిట్లను. ప్రభు, ఒకప్పటి మాట, లక్ష్మీదేవి బలిచక్రవర్తిని విడిచిపెట్టి వెళ్ళడం మొదలుపెట్టింది. అప్పుడు బలిచక్రవర్తి లక్ష్మీదేవిని, అమ్మా నన్ను ఎందుకు విడిచిపెడుతున్నావు అని అడిగాడు. అప్పుడు ఆవిడ అన్నది, నాయన నువ్వు విష్ణుమూర్తికి అన్నీ దానం చేసేసావు, ఏమని దానం చేసావు, మూడడుగుల వంకతోటి సంపదలు దానం చేసావు, కాబట్టి బంగారం వెండి ఇవన్నీ లక్ష్మీ స్వరూపాలు కదా, నేను లక్ష్మిని, బంగారం వెండి ఎప్పుడైతే ఆయనకి భూమితో పాటు ఇచ్చేసావో స్వర్గంతో ఇచ్చావో నేను నీ దగ్గర ఉండకూడదు, నువ్వు బంగారం ఇచ్చేసావు, వెండి ఇచ్చావు, రత్నాలు ఇచ్చావు, గుర్రములు ఇచ్చేసావు, ఏనుగులు ఇచ్చావు, కాబట్టి నీ దగ్గర ఉండకూడదు అనగా, ఇంతేనా ఇంకేమన్నా ఇచ్చానా అన్నాడే, ఇదే కాదు భూమిని ఇచ్చావు, స్వర్గం ఇచ్చావు, పాతాళం ఇచ్చావు, కాబట్టి ఈ లోకములన్నీ నా స్వరూపం, కాబట్టి ఇవన్నీ నువ్వు ఇచ్చాక నీ దగ్గర నేను ఉండకూడదు, ఇంతేనా ఇంకేమైనా ఇచ్చాను అన్నాడు ఆయన. అన్నీ ఇచ్చావు అమ్మ, నేను ఇవ్వంది ఒకటి ఉంది గుర్తుపెట్టుకో అన్నట్ట. ఏమిటది, నేను ధర్మమును మాత్రం ఇవ్వలేదు, సంపద ఇచ్చాను కానీ. సంపదలు దేనికి, సంపదలు ఎందుకు వస్తాయి అంటే, ఇప్పుడు చెప్పాడనమాట, రత్నాలు, బంగారం, వెండి ధాతువులు, ఈ భూములు, ఈ గృహాలు, ఈ పాండిత్యం, ఈ అన్నం, పానం, భార్యాభర్తల సంబంధం, ఇదంతా ధర్మమును ఆచరించటం వల్ల, ఒకనొకప్పుడు ధర్మమును ఆచరించటం వల్ల ఈ జన్మలో మనకు వచ్చాయి. ఆ ధర్మం తప్పితే ఇవన్నీ పోతాయి. కాబట్టి నాకు సంపదలు ఎందుకు, ధర్మం ఒకటి చాలు అని బలి అనగానే, శభాష్, నువ్వు అన్నది నిజమే, నువ్వన్నీ వదిలిపెడతావు కానీ ధర్మాన్ని సత్యాన్ని విడిచిపెట్టవు. కాబట్టి నేనేం చేస్తున్నాను, ధర్మం సత్యం ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను, నిన్ను పాతాళానికి పంపి పాతాళ సామ్రాజ్యానికి అధిపతిని చేస్తానని బలిచక్రవర్తిని రసాతలానికి పంపి లక్ష్మి మళ్ళీ అతన్ని అనుగ్రహించింది. చూసావా మహారాజా, సత్యం ధర్మం తప్పని వాడు ఎన్ని కష్టాలు పొందినా ఏదో ఒకనాడు సంపదలు పొందుతాడు, లక్ష్మీ కటాక్షం, మోక్షలక్ష్మీ కటాక్షం పొందుతాడు. ఇటు లక్ష్మి ఇటు మోక్షలక్ష్మి, ఈ రెండూ రావాలంటే సత్యం ధర్మం ఉండాలి. కాబట్టే నేను నీ నుంచి ఏం వరం ఆశిస్తున్నాను, నా మనస్సు సర్వకాల సర్వావస్థలలో ధర్మం సత్యం గురుభక్తి అనే ఈ మూడింటి మీద ఉండేలా చెయ్యి, ఇంతకు మించి నాకు వేరే వరమేమీ అక్కర్లేదు అనగా ఆయన ఆశ్చర్యపోయి, అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారా, ఇప్పుడైనా పోయి భార్యలు బతికించమని అంటున్నాడు అండల్లా, ఇవేం వద్దునావు, నాకు సత్యం ధర్మం అన్నాడు. సరే నాయన, నీవు కోరావు గనక నేను నీవు అడిగినవన్నీ ఇస్తున్నాను, అయినా సత్యధర్మములకు ఒక గొప్ప ఫలితం ఉంది, అలాంటి ఫలితం భూలోకంలో నువ్వు పొందలేకపోవచ్చు. నువ్వు భూలోకంలో సామాన్యుల వల్ల పొందలేని వస్తువు ఏదైనా ఉంటే, నీకు తీరని కోరికంటూ ఏదైనా ఉంటే అది కోరుకో నేను ఇచ్చేస్తాను, నువ్వేం కోరితే అది ఇస్తాను అనగానే, అప్పుడు ఆయన తెల్లబోయి ఈయన గట్టిగా అడుగుతున్నాడు, తన మనసులో ఒకటి ఉన్నది అది అడగలేడు, అందుకని తన మిత్రులకేసి చూశాడు, మిత్రులారా నా మనసు గ్రహించి మీరే చెప్పండి అన్నట్టుగా. అప్పుడు వాళ్ళు ఆ అర్థం గ్రహించి అతని మనస్సులో ఏముందో ఏం అడగాలనుకుంటున్నాడో వీళ్ళు కనిపెట్టి తండ్రికే స్త్రీ, తండ్రి ఇతను అడగాలనుకుంటున్నది అతని బదులు మేము అడగవచ్చునా అంటే, అడగండి తప్పేముంది, మిత్రుడి కోసం మిత్రులు అడగచ్చు అన్నాడు ఆయన.
అసురాపాదిత మాయజేసి తనకై ప్రాణచ్యుతింబుంది చన్న సతిం తంది మదాలసంతలచుచున్ సక్తాత్ముడై ఈ నరేంద్ర సుతుండొండక భార్య నొల్లక ఫణీంద్ర ఉన్నవాడు అమ్మదాలస కారుణ్యము చేయుమీతనికి నుల్లాసంభు సంధింపగన్.
రాక్షసుడొకడు మాయ చేశాడు, ఆ రాక్షస మాయ వల్ల ఇతని భార్య మదాలస అకాల మరణం చెందింది. ఆ కథ నీకు చెప్పాము. రాక్షస మాయ చేత మరణించిన మదాలస మీద ఉన్న ప్రేమతో మరొక స్త్రీని ఇతడు వివాహం చేసుకోవటం లేదు, పునర్వివాహం చేసుకోలేదు. ఇతని మనస్సులో ఇప్పటికీ ఆ మదాలసే ఉన్నది. ఆ మదాలసని నీకు శక్తి ఉంటే బ్రతికించి అతనికి ఇయ్యి. చచ్చిన అతని భార్యని బ్రతికించి అతనికి ఇవ్వడమే మనం ఇచ్చే వరం. ఇంక ఈ వరం తప్ప అతనికి వేరే వరం లక్కర్లేదు. అవకాశం ఉంటే తండ్రి ఆ వరం ప్రసాదించు అనగానే ఆయన చిరునవ్వు నవ్వి అంత తిరిగి ఆయన బయటపడ్డు, ఈయన బయటపడ్డు. కుమారా, ఈ ప్రపంచంలో ఇది సాధ్యమవుతుందా? చచ్చిన వారి మగుడ తేవచ్చుని చచ్చిపోయిన వాడిని మళ్ళీ తిరిగి తీసుకురావటం ఎవరి వల్లన్నా అవుతుందా? కలలో కావాలంటే చచ్చిన వాడిని చూడొచ్చు, ఒకడు చచ్చిపోతే వాడిని మళ్ళీ చూడాలంటే కలలు రావాలి. నిన్ను నేను ఇక్కడ పడుకోబెట్టి కల తెప్పించి ఆ కలలో ఆవిడ్ని చూపించబట్టే చూపిస్తాను, స్వప్నంలో ఆవిడ్ని చూపిస్తాను, లేదా నా దగ్గర రకరకాల మాయలు ఉన్నాయి, నాగమాయ ఉన్నది, నా నాగమాయతో నీ భార్యని కాసేపు నీకు చూపిస్తాను కానీ అది మాయారూపం. నీకు కలలో మదాలసన చూడాలనున్నదా, మాయారూపం తాత్కాలికంగా మ్యాజిక్ చేసి చూపించరా, ఆ రూపం అశాశ్వతం, తర్వాత నీ ఇష్టం అనగా ఇప్పటికింక ఈయన దారిలో పడ్డాడు. అసలంటూ మదాలసన చూడాలని నాకు గాఢమైన కోరికగా ఉన్నది, బ్రతికించి ఇవ్వలేకపోతే కనీసం మాయారూపమైనా చూపించు, మాయారూపమైనా చూసి తరిస్తాను, నాకు కాసేపైనా కూసేపైనా మొత్తం మీద మాయారూపమైనా సరే మదాలస చూడాలి, మదాలసను చూడాలని మనస్సు తహతహలాడుతున్నది. చూపించవా, నీకు పుణ్యం ఉంటుంది, నువ్వు వరం కోరుకోమన్నావు, ఇప్పుడు కోరుకుంటున్నాను, నాకు చూపించమన్నట్ట. ముందే చెబుతున్నాను, మాయారూపం నేను చూపించేది, అది శాశ్వతం నిజమనుకునే ఉసుమా, అది చూడడానికి ఇష్టమేనా? ఇష్టమే అన్నాడు ఈయన. ప్రియమా? మళ్ళీ అన్నాడు, ప్రియమేని అంటే ప్రియమే అన్నట్ట. చూడు మనుచు దంత శోక విపుడు తాను దాచియున్న తరలాక్షిణం మదాలసను దాత్త గుణ విలాసవతిని. వెంటనే ఇతన్ని కొడుకుల్ని వెంట పెట్టుకుని అంతఃపురంలోకి వెళ్ళాడు. అక్కడ భవనంలో దాచుంచాడుగా మదాలసని, అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వెనకాతల పెద్ద తెర ఒకటి ఉంది, తెర వెనకాతల మదాలస ఉంది, అడ్డంగా తెర కూడా పెట్టాట, మళ్ళీ వెళ్ళగానే చూడకూడదు ఇక, అందుకని తెర దగ్గరికి వెళ్ళాడు. మాయ ప్రకటించుచును వెడమాయపు మంత్రములు రిత్త మంత్రించుచు. నిజంగా మంత్రం చదవాలా? రిత్త అంటే ఉట్టుట్టి మంత్రాలు, హాం హీం ఫట్ ఫుట్ అన్నాడు. కుట్ కుట్ అని ఏవో నోటికి వచ్చినవన్నీ రెండు చదివి సరదా కోసం అంటే పెద్ద ఆయన కూడా కాసేపు హాస్యం ప్రకటించాడు. ఇక్కడే ఉంది గొప్పతనం, అది హాస్యమో లేకపోతే ఇంకోటో కూడా తర్వాత తెలుస్తుంది. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అనమాట మనకి, ఇక్కడ కూర్చుని మనం సరదాగా కబుర్లు చెప్పుకోవడమే కాదు, ఆరి పాతాళలోకానికి వెళ్ళినప్పుడు కూడా మన నవ్విస్తారు నాగరాజు గారు, స్వర్గానికి వెడితే ఇంద్రుడు నవ్విస్తాడు, వైకుంఠానికి వెడితే నారదుడు కూడా నవ్విస్తాడు, పద్మాకర్ గారు ఒక్కరే కాదు నవ్వించేవాడు చాలామంది ఉన్నారు అక్కడ గుర్తుపెట్టుకోండి. నవ్వు లేకపోతే ఏమవుతుందండి జీవితంలో? నవ్వు లేకపోతే అసలు జీవితమే నవ్వులాట అవుతుంది. కాబట్టి అప్పుడప్పుడు నవ్వు ఉండాలి. ఎప్పుడు అలా బిగుసుకుపోయి వాడు ఏదో చెబుతూ ఉంటే, వీడు సీరియస్గా వింటే అసలు మనుషులు ఉన్నారో లేదో తెలియకపోతే ఇబ్బంది కదండి. అందుకని కాస్త మధ్య మధ్యలో రకరకాల హాస్యరసాలు ఉండాలి. మహానుభావుల చరిత్రల వల్ల ఏం తెలుస్తుందనమాట, ఆనందో బ్రహ్మ, ఆనందం పరబ్రహ్మం. కాబట్టి నవ్వుతూ ఉండాలన్నమాట. ఈ రోజు నుంచి మీరేం ఎప్పుడు కూడా బీసుకుపోకుండా కాస్త ఎప్పుడైనా హాస్యం వచ్చినప్పుడు నవ్వండి. అదేంటో కొంతమంది నవ్వితే ఏమన్నా అనుకుంటారని ఏమిటో, ఇంటి దగ్గర ఏం చేస్తారో తెలియదు కానీ ఇక్కడికి వచ్చారు మాత్రం అలా బీసుకుపోయి ఉంటారనమాట. అప్పుడు వాళ్ళని చూస్తే సగం సగం కాలిన కట్టెల్లో ఉంటాయి మొహాలు, అలా ఉండకూడదు. కాబట్టి శుభ్రంగా హాయిగా చందన వృక్షాల్లో ఉండండి, గంధం చెట్లలో ఉండండి, హాయిగా నవ్వాలట. అలా ఈయన అలా చేతులు ఊపాడు, మాయ ప్రకటించాడు, వ్యర్థమంత్రాలు చదివాడు, ఇదిగో అన్నాడు. అనగానే తెర జిర్రును పక్కకి వెళ్ళిపోయింది, తెర తీయగానే ఎదురుగుండా కనపడేది. అప్పుడా కువలయాస్సుడు తెర పక్కకి తొలగబడగానే ఎదురుగుండా ఉన్నటువంటి ఆ దివ్య మంగళ రూపాన్ని చూశాడు. మెర్రయుక్రం మెర్రుగుల్ల మించును మెల్లతగా మేనకే తన్నుడు నిర్మించినట్లు చారు శృంగార రసము తేట ఇంతిగా ఇంచు విల్తుంటూ చిత్రిల్చినట్లు నవకల్పలతికల నవకంబు నాతిగా శ్రీనందనుడు సంతరించినట్లు నిండారు చందురుని నునుపారు నునుగంతి చెలువగా మరుడు చిత్రించినట్లు చెలువగా మరుడు సృజించినట్లు విస్మయం వైన లావణ్య విలసనమున పొలుచు ఆ మదాలస చూచి భూపసుతుడు విగతలజ్జుడై నలుబాసి వెలది ఎందుబోయి తనుచు ఆదట చెరబోవుటయును. రాక 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 కనపడిన రూపం, ఆ రూపాన్ని అపూర్వంగా చిత్రీకరించారు కవిగారు. ఆకాశంలో అప్పుడప్పుడు మెరుపులు మెరుస్తాయి, ఈ మెరుపు తీగలన్నిటినీ పోగేసేట ఒక ఆయన. అసలు మెరుపు తీగలు దొరుకుతాయా? అలా మెరిసి మాయమైపోయే మెరుపు తీగల్ని జాగ్రత్తగా పట్టుకుని ప్రోగు చేసి భూలోకానికి తెచ్చాట ఒక ఆయన. ఆయన ఎవరు? మేనకేతనుడు అంటే మన్మధుడు. మన్మధునికి జెండా మీద చేప ఉంటుంది, జెండా మీద చేపను పెట్టుకున్నవాడు కాబట్టి మేనకేతనుడు అంటారు. అటువంటి మన్మధుడు మెరుపు తీగలన్నీ పట్టుకొచ్చి ఆ మెరుపు తీగలతో ఒక బొమ్మను తయారు చేసేట. అలాంటి మెరుపు తీగ వంటి ఆకారంతో ఉన్నది ఆవిడ. మెరుపు తీగలతో బొమ్మను చేయటువంటి మాటల అంటే ఆవిడ ఎదురుగుండా ఎలా ఉందనమాట, మెరుపు తీగలే మెరిసిపోతుంది. మంచి అలంకార రసం, చక్కగా అలంకరించుకోవడానికి పనికొచ్చేటటువంటి వస్తువులన్నిటినీ ఒక చోట పోగు చేసి దాంతో పువ్వుల బాణములతో చిత్రీకరించినట్టుగా ఉంది ఆవిడ. ఓ చిత్రకారుడు ఉన్నాడు, ఓ పెద్ద గుడ్డ పెట్టుకున్నాడు, ఆ గుడ్డ మీద పువ్వులతోటి శృంగార రసంలో పువ్వులు ముంచి ఆ రంగులతో బొమ్మ చిత్రీకరిస్తే ఎలా ఉంటుంది? అలా ఉందన్నమాట. అంటే అనేక అలంకారములతో కూడినటువంటి రూపం అది. ఇంకా ఆవిడ శరీరం ఉన్నది, కోమలముగా ఉన్నది. ఎలాంటి కోమలం? భూలోకంలో మెత్తగా ఉండేవి ఏవేవి ఉన్నాయో అన్నీ తీసుకోండి. కల్పవృక్షం యొక్క తీగ, మల్లె తీగ, మల్లె పువ్వు, తామర తూడు, తామర రేకు, కలుగు పువ్వుల రేకు, ఇలాంటి మెత్తనివన్నీ కలిపి రంగరించి ఆవిడికి చర్మం కింద మార్చినట్టుగా, చేతుల కింద మార్చినట్టుగా ఉందట. అసలు నిజంగా కొంతమంది చేతులు ముట్టుకుంటే ఆ చేతులు ఉంటాయి కోమలంగా ఉంటాయి, పువ్వులు ముట్టుకున్నట్టు ఉంటుందన్నట్టు. అసలు పువ్వులు కూడా అండడానికి వెళ్ళేది, గులాబీ రేకులు నిందించినటువంటి కోమలత్వం. అలాంటి కోమలమైన వస్తువులతో ఆవిడ శరీరాన్ని తీర్చిదిద్దాడేమో బ్రహ్మ అన్నట్టుగా ఉందన్నమాట. కాబట్టి ఆవిడ ఎక్కడ చూసినా, ఏ అవయవం చూసినా కుసుమ కోమలత్వమే. ఇంకా ముఖం ఉన్నది, చంద్రబింబాన్ని కిందకి లాక్కొచ్చి చంద్రుడిలో ఉన్న వెన్నెలంతా బయటికి తోడేసి ఆ వెన్నెలతోటి ఆవిడ ముఖాన్ని తయారు చేసినట్టుగా ఉంది. చంద్రబింబంలాగా వెలిగిపోతుంది ఆ ముఖం. ఆవిడ అంత కాంతితో, అంత ఆహ్లాదకరంగా ఉంది. అటువంటి సుందరీమణిని చక్కని పళ్ళు వరసతో, అవి కూడా మల్లె మొగ్గల్లాగా ఉన్నాయి, పైభాగం ఎర్రగా ఉంటుంది కదా, అక్కడ దానిమ్మ గింజల్లో ఉన్నాయి. అందుకే దాడిని ఫల బీజావదంత పంక్తి విరాజిత అని అమ్మవారికి ఒక నామం ఉన్నది. దేవీ భాగవతంలో మణిద్వీప వర్ణనలో అమ్మవారిని వర్ణిస్తూ అమ్మవారి దంతాలు ఉన్నాయట, దాడిని ఫల బీజాభ దంత పంక్తి విరాజిత. దాడిని దానిమ్మ, ఫల పండు అంటే దానిమ్మ పండు, దాని యొక్క బీజములు గింజల్ని బయటికి తీసుకొచ్చి ఆవిడికి దంతములుగా పెట్టారా అన్నట్టుగా ఆవిడ దంతాలు ఉన్నాయట. ఎందువల్ల? దానిమ్మ గింజలకి ఒక భాగంలో తెలుపు ఉంటుంది, పైభాగంలో ఒక రకమైన ఎరుపు ఉంటుంది. ఈ దంతాల పైభాగం చిగుళ్ళు ఎప్పుడూ ఎర్రగా ఉండాలి. ఆ ఎర్రని చిగుళ్ళతో తెల్లని దంతములతో ఉంది అనడానికి ఎంత అందమైన ఉపమానాన్ని వేదవ్యాసులు వారే ఇచ్చారంటే ఇక మనం కూడా ఆశ్చర్యం ఉంది. అందువల్ల ఆవిడ పళ్ళు ఎంత బాగున్నాయో మనకి తెలుస్తుందనమాట. అటువంటి దంత పంక్తితో ఉన్నది ఈవిడ. అటువంటి ఆవిడ చూచి, హా మదాలస, ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళావు నువ్వు, లేక ఎంత బాధపడుతున్నానో తెలుసా, ఏ పనులు చేయలేకపోతున్నాను అని దగ్గరికి వెళ్ళబోతుంటే వెంటనే నాగరాజు పట్టుకుని, ఓ వెళ్ళకు వెళ్ళకు, నేనేం చెప్పాను దాకా, అది మాయారూపం, ముట్టుకుంటే మాయమైపోతుంది అన్నట్ట. అయినా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఆయన గట్టిగా పట్టుకుని, మాయారూపము ముట్టిన మాయంబగుగా నృప కుమారక, నీవీ మాయారూపము ముట్టకుమి ఎన్నవుడు మోహవశత ఇలనతడొరిగిన్. ఇది మాయారూపం, నువ్వు ముట్టుకున్న వెంటనే మాయమైపోతుంది. కాబట్టి ఓ రాజకుమార, ముట్టకు సుమ, మాయారూపాలు ముట్టుకోకూడదు అని పట్టుకోగానే హా అని స్పృహ తప్పి కింద పడిపోయాడు, కళ్ళుదిరి పడిపోయాడు. చూడక చూడక చూశాడు ఈయన వెళ్ళనివ్వట్లేదు, అందుకని పడిపోయాడు. ఇప్పుడు మనకు అనుమానం దవాలి. ఈయన పైకేమో హుంపట్నంటూ వ్యర్థమంత్రములు చదివినట్టు కనపడుతున్నాడు. ఇది మాయ అంటాడు. నిజానికి ఆవిడ మాయ కాదు కదా, ఆవిడ ఆయన మధ్యమ ఫణము నుంచి పుట్టింది, శివుడి యొక్క అనుగ్రహంతో బతికింది కదా. మరి ఎందుకు అంటున్నాడు? అక్కడ చెప్పాడు. అక్కడ భూమి, అగ్ని, వాయువు, జలము, ఆకాశం, ఈ పంచభూతములతో కూడిన శరీరమునకు మాయా అని పేరు. మన శరీరములన్నీ మాయతో ఏర్పడ్డాయి. అందుకే మన శరీరాలు మాయా శరీరాలు. ఈ శరీరాలు శాశ్వతంగా ఉండవు. ఓరి పిచ్చాడా, ఈవిడ బతికింది, ఇంకా కొంతకాలం బ్రతుకుతుంది, కానీ ఎప్పటికైనా ఇది పంచభూత శరీరం, పాంచభౌతిక శరీరం, ఈ శరీరం శాశ్వతం కాదు, అందువల్ల ఇది మాయా. ఈ విషయం నీకు ఇంకా తెలియక చచ్చిపోయిన వాడు కావాలి అని వెంపర్లాడుతున్నావు. చచ్చిపోయిన వాడు ఎప్పుడు చచ్చిపోవడమే తప్ప మళ్ళీ రావడం ఉండదు. నీకు ఈ కొంచెం తేడా ఉన్నది. శరీరం విడిచిపెట్టిన వాడి గురించి జ్ఞానులు ఆలోచించరు. ఆలోచించారంటే వాడు మాయలో పడ్డట్టే. జ్ఞానులు ఏం చేస్తారు? పోయిన వాడి గురించి ఆలోచించరు కదా. ఒకడు చచ్చిపోయాడు, వాడు పుట్టాడు. అందుకనే ఏ వ్యక్తి కూడా ఈ పుట్టినవాడి కోసం, చచ్చిన వాడి కోసం మాట వరస కూడా ఆలోచించరు. తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం సోచితుం అర్హసి అన్నాడు కృష్ణుడు. అందుకని ఏమని చెప్పాడు? తస్మాత్ అపరిహార్యేర్థే నత్వం సోచితుం అర్హసి. ఈ పుట్టడం, పెరగడం దేహికి వరసగా పుట్టుకను వచ్చింది. పుట్టిన తర్వాత కొంతకాలం పెరుగుతాడు, యవ్వనం వస్తుంది, ఆ తర్వాత వార్ధక్యం వస్తుంది, తర్వాత దేహాంతర ప్రాప్తి వస్తుంది. ఇటువంటి దానిని జ్ఞాని పట్టించుకోడు. చచ్చిన వాడి గురించి పొరపాట్లు కూడా ఆలోచించకూడదు. నువ్వు దీనికోసం ఏడవకు, వాడెవడో పుట్టాడు చచ్చాడు నేను చంపుతాను చస్తాను ఇటువంటి ఆలోచనలు పెట్టుకోకు, ఇది మాయ అన్నాడు. ఈ విషయం చెప్పడానికే మాయ అన్నాడు. కాబట్టి మాయ అంటే ఏమిటనమాట, ఈ అభివృద్ధి మొదలైనవి పొంది నశించిపోయే శరీరము. అందుకే ఇక్కడ మళ్ళీ స్పష్టంగా అర్థం కాదని అంతటి మహానుభావుడి నోటి వెంబడి అసత్యం రాదని చెప్పడానికి ఓ పద్యం రాశారు. ధరణి జల అనల మరుత్తు అంబర చేష్టందోచు ఈ ప్రపంచం వెల్లం పరికింపమాయగుటను తరుణియు మాయయని అశ్వతరుడిటు చూపెను. ఓరి నాయనలారా, ఏది ఈ సృష్టిలో శాశ్వతం కాదు. ఈ ఆకాశం మాయ, భూమి మాయ, అగ్ని మాయ, జలం మాయ, అన్నీ మాయే. కాబట్టి మాయ తప్ప ఈ చరాచర జగత్తులో ఏదీ లేదు. ఇన్ని మాయలు ఉన్నాయే, ఏది ఈ పృథివ్యాపస్తేజో వాయురాకాశములనే ఈ ఐదు మాయలు వైష్ణవ మాయ వల్ల పుడుతున్నాయి. మీరు వైష్ణవ మాయనండి, శైవ మాయనండి. విష్ణు పురాణంలో వైష్ణవ మాయ అంటాడు, శివపురాణంలో శైవ మాయ అంటాడు, అదే మణిద్వీపంలో దేవీ భాగవతంలో అమ్మవారి మాయ అంటాడు, మహామాయ యోగమాయ అంటాడు. మొత్తం మీద ఇది మాయ. ఈ మాయ వల్ల ఇవి ఏర్పడ్డాయి, వీటి వల్ల ఈ జగత్ ఏర్పడుతున్నది. ఈ జగత్తులో కొద్ది రోజులు బంధంగా ఉంటారు, ఆ తర్వాత ఎవరి దానిలో వెళ్ళిపోతారు, ఎవరికి ఎవరితో సంబంధం ఉండదు. ఏదో యోగం వల్ల కొన్ని రుణానుబంధములు ఉండడం వల్ల ఒకడు తండ్రిగా, ఒకడు తల్లిగా, ఒకడు కొడుకుగా, ఒకడు భర్తగా, ఒక ఆవిడ భార్యగా, ఒక ఆవిడ కూతురుగా, కోడలుగా ఇలా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అప్పుడప్పుడు వరదల్లో చెట్లు కొట్టుకుపోతూ ఉంటాయే, ఈ చెట్లన్నీ ఒకే అడవిలో నుంచి బయలుదేరతాయి, కానీ వరదలో కొట్టుకుపోతున్న చెట్లన్నీ దేని దారినవి పోతాయి వెళ్ళగలవా? భద్రాచలం అడవుల్లో ఒకసారి నేను కళ్ళ బెదరకుండా చూశాను, అడవిలో ఉన్న చెట్లన్నీ గోదావరి వరదలో ఒక్కసారి వేళ్లతో సహితంగా పెళ్ళగింపబడి నీళ్లలో పడ్డాయి. ఆ వరదలో పోతుంటే ఒకడేమో చెట్టుని ఒడ్డుకు లాగాడు, దాన్ని కొట్టాడు, పొయ్యిలో పెట్టాడు, కాల్చి బూడిచ్చేశాడు. ఒక చెట్టు ఇంకా ముందుకెళ్ళింది, దాన్ని ఇంకో చోట ఎవడో బయటికి తీశాడు, ఈ చెట్టు కొంచెం బలంగా ఉందని దాన్ని ఏం చేశాడు, ఈ చెక్కలతోటి తలుపులు చేశాడు, గడపలు చేశాడు, ఇలాంటి కొంచెం అటు ఇటు ఊగకుండా ఉండేటటువంటి పీటల కింద తయారు చేశారు. కూర్చోడానికి ఉపయోగపడతాయి, గడపలుగా ఉపయోగపడతాయి, కుర్చీలుగా ఉపయోగపడతాయి. ఇవి కూడా ఎక్కువ కాలం ఉండవు, కొంతకాలం పైకి ఇవి విరిగిపోతాయి, విరిగాక ఇవి భూమిలో కలిసిపోతాయి. ఈ చెట్లు ఒకచోటే ఉన్నాయి కానీ కలిసి వెళ్ళగలుగుతున్నాయా? ఒకటి ముందు వెళ్ళిపోతుంది, ఒకటి వెనక పెడుతోంది. మనందరం ఒక తల్లి గడుపులోంచి వస్తాం, కానీ ఒకడు ముందు ఒకడు వెనక, ఒకడక్కడ ఒకడిక్కడ, వాడు హైదరాబాద్లో ఉంటే వాడు తాడేపల్లిగూడలో ఉంటాడు, వాడు వైజాగ్లో ఉంటాడు, వాడు బెంగళూరులో ఉంటాడు, వాడు ఏకంగా విదేశాలకు వెళ్ళచ్చు, ఎవడెక్కడ ఉంటాడో తెలియదు. అలాంటి ఈ చరాచర జగత్తులో ఉన్న వస్తువులన్నీ మాయాస్వరూపములు గనక ఈ తరుణి కూడా మాయే, ఈవిడ ఎక్కువ కాలం ఉండేది కాదు, నువ్వు ఉండవు అని చెప్పడం కోసమే అశ్వతరుడు ఇలా అని ఆ తర్వాత మొహం మీద నీళ్లు తల్లి లేపాడు. ఆ తర్వాత జరిగిందంతా చెప్పాడు. ఈశ్వర అనుగ్రహంతో ఈవిడ బతికింది నాయన, అయినా వెంటనే నీకు ఇవ్వకుండా కొంతకాలానికైనా నీవు దేహభ్రాంతి విడిచిపెట్టాలనే కోరికతో నీకు కొంచెం ఉపదేశం చేశాను, నిన్ను కొంచెం ఆపాను. టక్కన ఆవిడ ఇచ్చేశాననుకో, ఆవిడ బతికిందనే ఆనందంతో పోతావు, సంసార భ్రమలో పడతావు. ఇప్పుడు నా ఉపదేశం వల్ల ఓహో ఈ శరీరములు నశ్వరములు అనశ్వరములు కావు, అంటే శాశ్వతములు కావు అని గ్రహిస్తావు. కాబట్టి నీ భార్యతో సుఖంగా ఉండు, కానీ భ్రాంతిని విడిచిపెట్టు అని ఆ భార్యను తిరిగి అప్పగించగానే ఆయన ఆనందపడిపోయి, మహాత్మా జ్ఞానోపదేశం చేశావు, అసలు ఇంక ఈ జన్మకి లభించదనుకున్న పరమ పతివ్రతని నా భార్యను నాకు ఇచ్చావు, నీ రుణం ఎలా తీర్చుకుంటాను? ఏ తండ్రి ఏ కుమారుడికి ఇలాంటి వరం ఇస్తాడు? నువ్వు నాకు ఇచ్చావు, నీ కుమారుడు మిత్రులవ్వటం నా పూర్వజన్మ సుకృతం. దేవజాతి వాళ్ళు ఈ దేవతలు అప్పుడప్పుడు కారణ జన్ములకు స్నేహితులు అవుతారు, దర్శనమిస్తారు, అటువంటి వాళ్ళ ధర్మమానని మాలాంటి వాళ్ళ జాతకములు బాగుపడతాయి అని పరిపరి విధాలుగా ఆయన్ని పూజించి ప్రార్థించి నమస్కరించి అక్కడ ఓ రెండు రోజులు ఉండాక ఇంకా ఉండలేనండి, ఎందుకని నా భార్య రాని క్రితం ఇంకో రెండు మూడు రోజులు ఉందామని అనుకున్నాను, కానీ ఇప్పుడు నా భార్య వచ్చింది. ఈ కోడల్ని కొడుకుని చూసుకుంటే మా అమ్మ నాన్న ఎంత ఆనందం పొందుతారు, కాబట్టి ఒక్కసారి వాళ్ళకి నేను వీళ్ళని చూపించాలి, ఈ అమ్మాయిని చూపించాలి.
నీవు అనుగ్రహిస్తే సెలవిస్తే పోయి వస్తాను అనగానే నేను అదే చెబుతాను ఆయన, మళ్ళీ మళ్ళీ ఎలాగో వద్దు కానీ ప్రస్తుతం నువ్వు నీ భార్యాసమేతంగా వెళ్ళి నీ తల్లిదండ్రులకు నమస్కరించు, ఆ తల్లిదండ్రులు బ్రహ్మానందం పొందుతారు, పోయిందనుకున్న కోడలు తిరిగి వస్తే ఎంతో ఆనందం పొందుతారు వాళ్ళు, వెళ్ళి వీరిద్దరూ వాళ్ళని ఆనందం పెట్టండి అనగానే ఈ ఇద్దరు ఆ క్షణమే కువలయాస్వామిని తలుచుకున్నారు. టక్కన పాతాళలోకానికి వచ్చింది అది. ఇంక వీళ్ళు బయటికి వెళ్ళడానికి ఎవరు అక్కర్లా, గుర్రం ఉంది ఆ విషయం మర్చిపోకూడదు. ఇందాకంటే వాళ్ళు తీసుకొచ్చారు కానీ ఆకాశంలో స్వర్గంలో భూమి మీద పాతాళంలో ఎక్కడికైనా వెళ్ళే గుర్రం కదా, అందుకని కువలయాస్యమా రమ్మనగానే టక్కున వచ్చి ప్రత్యక్షం అయ్యింది అక్కడ. ఆ వెంటనే కువలయాస్యం అనేటటువంటి అశ్వాన్ని ఎక్కి నిమేష మాత్రంలో ఇంటికి వెళ్ళిపోయాడు ఆయన. ఇక శత్రుజిత్తు ఆయన భార్య పౌరులు ఆ పూట పొందారట, బ్రహ్మానందం అంటే ఏమిటో అనుభవించారట. ఆ 2.5 సంవత్సరముల క్రితం మరణించిన కోడలు మళ్ళీ బతికి రావడం అంటే ఎంత చిత్రం ఇది! ఈ భూమండలంలో ఇలాంటి చిత్రాలు ఎక్కడైనా జరుగుతాయా? మా కుమారుడు కారణజన్ముడు అనుకుని ఆనందపడ్డారు, కొడుకుని కౌగులించుకున్నారు, కోడల్ని దగ్గరికి తీసుకున్నారు, ఆశీర్వదించారు. ఇంకా బంధువులందరూ ఒక 1 వారం రోజుల పాటు పరమాన్నాలతో భోంచేశారు. ఆ ఊళ్ళో అన్ని విందు భోజనాలు 1 వారం రోజుల పాటు చేశారట విందు, 1 రోజు 2 రోజులు కాదు, 7 రోజుల పాటు ఇళ్ళన్నీ అలంకరించారు, ఊరంతా అలంకరించారు, కళ్ళాకులు జల్లారు, ముత్యాలతో ముగ్గులు పెట్టారు. పూర్వం ముత్యాలతో వీధుల్లో ముగ్గులు పెట్టేవారు, ఎవరూ పట్టుకుపోయేవారు కాదు. బంగారపు గొలుసులతో ముగ్గులు పెట్టేవారు, ఆ గొలుసులు అక్కడే ఉండేవి తెల్లారేగా కూడా. ఎందుకని ఆ రోజుల్లో నిజాయితీ ఎక్కువ, అందరూ ధనవంతులు కాబట్టి. ఈ విధంగా పండుగతో ఉత్సవాలతో జీవితాన్ని గడపడం మొదలుపెట్టారు. కొంతకాలం గడిచింది. హాయిగా ఎప్పుడైతే తండ్రి యొక్క అనుగ్రహం ఉందో వీళ్ళు కూడా గుర్రాలకి అటు ఇటు తిరిగారు, పాతాళానికి వెళ్ళేవారు, భూలోకానికి వచ్చేవారు, స్వర్గ సుఖాలు అనుభవించారు. కాలం ఎవరి చేతిలో ఉండదు కదండి, మనం చూస్తాం కదా, ఎప్పుడు చూస్తున్నా ఇక్కడ కూర్చుని పురాణం చెప్తున్నట్టే ఉంటుంది నాకే. మహావేగంగా రోజు రాత్రి పగలు వెళ్ళిపోతున్నాయి, మళ్ళీ సాయంత్రం అవుతుంది, పొద్దున అవుతుంది. అప్పుడే వాళ్ళకి 17 రోజులకు వచ్చాం కళ్ళు మూసేలోపు, ఎన్ని ఏళ్ళు గడిచిపోతున్నాయండి మన జీవితంలో వెళ్ళిపోతుంది. అందువల్లే కాలు ఓహి దురతిక్రమ అన్నారు. కాలం వెళ్ళిపోయింది. శత్రుక్షత్రలతాల విత్రపటు దోసౌర్యాఢ్యుడై శత్రుజిత్ ధాత్రీనాథుడు పెద్ద కాలమిటులీ ధాత్రీ తలంబు యుద్ధ చారిత్రం వప్పగనేలి నిర్జర పరశ్రీలోలతంజన్న తత్పుత్రుండుత్తముడారు తద్వజుడు తాపూనంధరభరం. శత్రువులనేటటువంటి తీగల్ని పటపట నరికే పరాక్రమమనే కొడవలి కలిగిన వాడు శత్రుజిత్తు. శత్రువులట మల్లె తీగల లాంటి వాళ్ళట, మల్లె తీగని కొడవలతో ఇలా కోస్తే అవుతుంది పటక్కన దిగిపోతుంది. ఆయన పరాక్రమం కొడవలి, ఆ కొడవలితో శత్రువులనే తీగలను కోశాడు. అంటే శత్రువులను అంత తేలిగ్గా నాశనం చేయగలిగే పరాక్రమం కలిగిన వాడు ఆయన. అటువంటి మహారాజు ధర్మాత్ముడు శత్రుజిత్తు చాలా కాలం భూమిని పరిపాలించి వార్ధక్యంలో యోగాభ్యాసంతో తన భార్యాసమేతంగా శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోగానే ఆయన కుమారుడు కువలయాసుడు పట్టాభిషేకం చేసుకున్నాడు, రాజయ్యాడు. ఈ భూమండలాన్ని ఎంతో ప్రేమతో పరిపాలించాడు, ధర్మబద్ధంగా పరిపాలించాడు. ఆయన పరిపాలనా కాలంలో ఎక్కడ మాట వరసకు కూడా అధర్మం లేదు, అసత్యం లేదు, దొంగలు లేరు, పాపాత్ములు లేరు, నాస్తికవాదులు లేరు. పరమ పవిత్రమైన పౌరాణిక పాత్రల్ని రాముణ్ణి కృష్ణుణ్ణి ఇలాంటి వాళ్ళని తిట్టే దౌర్భాగ్యులు లేరు, నాస్తికవాదులు లేరు. పౌరాణికుల యొక్క సామ్రాజ్యం హైగా సాగేది. పరమ పూజ్యులైన పౌరాణం చెప్పేటటువంటి వాళ్ళని పౌరాణికుల్ని నెత్తి మీద పెట్టుకు పూజించేవారు. వీళ్ళు కూడా ఈ వేదాలు ఉపనిషత్తులు పురాణాలు నిత్యం చెప్పేవారు. ఎన్నున్నా పౌరాణికుడి స్థానం ఉన్నతమైనది. ఎందుకని, ఇతడు నోట్లో పడితే ఈ ధర్మం శాశ్వతంగా నిలబడుతుంది కనుక. ఎన్ని చేసినా ఒక్క మీరు ఒకసారి ఆలోచించండి, ఎన్ని దానాలు చేసినా ధర్మాలు చేసినా రేపు పొద్దున గుర్తుపెట్టుకోకపోవచ్చు. ఇప్పుడు జరిగిందని శాశ్వతంగా ఉండిపోతుంది లేదా? ఇప్పటికి కూడా మన చిన్నప్పుడు ఎప్పుడో జరిగిన పురాణాన్ని మనం గుర్తు తెచ్చుకుంటున్నాం. పుస్తక రూపంలో వ్యాసుడు పురాణములు ఇచ్చాడు కాబట్టి 8000 సంవత్సరాలు గడిచినా మళ్ళీ ఇప్పటికీ వ్యాసుడు మన కళ్ళ ముందు ఉంటున్నాడా లేడా చెప్పండి. అదనమాట పురాణం యొక్క గొప్పతనం. అందుకని వేదసారమును పురాణములుగా వ్యాసుడిచ్చాడు, దాన్ని వ్యాప్తి చేశారట. ఆ రోజుల్లో వ్యాసుడికి ముందు పురాణాలు ఉన్నాయి, కాకపోతే వ్యాసుడు గ్రంథస్థం చేశాడు. ఋతధ్వజుడి కాలంలో పురాణ ధర్మం హాయిగా సాగింది. కొంతకాలం పోయింది. మదాలసకు కొడుకు పుట్టాడు, ఒక వారసుడు పుట్టాడు. ఆ కుమారుడికి తండ్రి విక్రాంతుడు అని పేరు పెట్టాడు. కువలయాసుడు మదాలస కన్న మొదటి కొడుక్కి విక్రాంతుడు అని పేరు పెట్టగానే అందరూ బ్రహ్మలే భలే గొప్ప పేరు అని సంతోషించారు.
అప్పుడు మదాలస్ మాత్రం ఒక్క క్షణం పగలబడి నవ్వింది అని నవ్వింది. ఆవిడ ఎప్పుడు అలా నవ్వదండోయ్, చాలా జాగ్రత్తగా ఉంటుంది యోగిని. అందులో 10 మంది ఉన్న చోట అసలు నవ్వదు, కానీ ఆ పూట ఒక నవ్వు నవ్వింది. ఎవరో కానీ తెలియక వెకిల్ నవ్వని రాశారు, చాలా పొరపాటు సుమండి, కేవలం నవ్విందని రాశారు. అది హాసమే, వికటాట్టహాసం కాదు. కాబట్టి తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పాత్రలకు అలాగా పెట్టకూడదు. ఏం కారణం చేతనైనా సరే ఆవిడ యోగిని, యోగమాత, వెకిల్ నవ్వు ఎందుకు నవ్వుతుంది? అలా పొరపాటును కూడా నవ్వదు, చక్కగా నవ్వింది. కాకపోతే కొంచెం ఎక్కువగా నవ్వింది, చిన్నగా కాకుండా పెద్ద పెట్టు నవ్వింది. ఆయన తెల్లబోయి, ఎప్పుడూ లేంది నా భార్య నా కుమారుడికి విక్రాంతుడని పేరు పెట్టగాని ఎందుకు ఇంత నవ్వింది అనుకున్నాడు. ఆవిడ అలా నవ్వదుగా మరి. సర్లే, ఆవిడకి ఏదో ఆనందం వచ్చింది అనుకున్నాడు, ఏం అడగలేదు. ఈ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే పాలు పట్టి, ఏది చిన్నప్పుడు ఇంత చేసి పుట్టిన 2-3 రోజుల తర్వాతే పాలు ఇస్తూ తల నిమురుతూ అతనితో మెల్లగా ఇలా అండం మొదలెట్టింది. నాయన, నువ్వు నిర్మలమైన వాడి, దోషం లేనివాడి, నీకెందుకురా పేరు? మీ నాన్నగారు వాళ్ళు నీకు విక్రాంతుడని పేరు పెట్టారు. అసలు పేరు ఎవరికి పెడతారు? ఏ పేరుతో నిన్ను పిలవాలి? నీ ఆత్మ రూపం లేనిది, దానికి పుట్టుక లేదు, సావు లేదు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నాగరాజు గారు శివుణ్ణి ఏమని కోరాడు? నాకు మదాలస కూతురిగా పుట్టాలి, పూర్వపు జ్ఞానం ఉండాలి, పండితురాలుగా ఉండాలి, తన భర్తని భర్త కింద అన్నీ గుర్తించాలి, అన్నీ ఉండాలి, కానీ యోగిని, యోగమాత అవ్వాలి అని కోరాడుగా. అందుకే ఆవిడికి యోగ జ్ఞానం వచ్చింది. యోగులు ఏం చేస్తారు? ప్రపంచమంతా పరమాత్మగా చూస్తారు. యోగులు పండితులు అని పేరు వాళ్ళకి. పండితాహ సమదర్శినః, ప్రతి ప్రాణిలో పరమాత్మను చూసేవాళ్ళు పండితులు. అటువంటి యోగులు ఏమని చెప్తారు ఎంతసేపు కూడా? ఒరే, పేరేమిటి ఊరేమిటి మనకి? ఇవాళ ఈ పేరుతో ఉన్నావు, రేపు ఏ పేరుతో ఉంటావో, ఇవాళ ఈ శరీరం రేపు ఏ శరీరంలోకి వెళ్ళావో, మనకి నిత్యం శరీరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం పెరుగుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం, ఎవరితో సంబంధం లేదు. నిర్మలమైన జీవికి పేరు లేదు, ఈ జీవి ఉన్న శరీరమునకు పేరు తప్ప. పేరు ఎవరికి? శరీరానికి, శరీరంలో ఉన్న ప్రాణికి కాదు. కాబట్టి శరీరికి పేరు కానీ శరీరములోని ఆత్మకి మాత్రం నామం లేదు. కాబట్టి ఈ పేరుని పట్టించుకోకు. ఇదంతా కల్పన వికారం, మనుషులు కల్పించుకుని దానికి అర్థం పెట్టుకున్నారు. ఇంకా ఈ శరీరము నీది కాదు, నీ శరీరం పంచభూతాల నుంచి పుట్టింది. ఈ పంచభూతాల నుంచి నీకు ఈ శరీరం ఎందుకు వచ్చింది? నువ్వు పనులు చేసావు, కర్మాచరణ చేసావు, కర్మాచరణ వల్ల ఈ శరీరం వచ్చింది. కాబట్టి ఈ శరీరం ఏమిటనమాట? కర్మమయమైన శరీరం. నువ్వు శరీరమి కాదు, శరీరములో ఉన్న ఆత్మవి కాదు, పంచభూతాలు కావు. కేవలం ఒకప్పుడు చేసిన కర్మలు నీకు శరీరం ఇచ్చాయి. నువ్వు ఇప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి ఎన్నో శరీరములు పొందాలి. ఆ శరీరములలో కుక్కవచ్చు, నక్కవచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఎన్ని జన్మలెత్తినా కర్మములు మాత్రం పోవు. కాబట్టే కర్మలకు అతీతంగా ఉండు. కర్మములు ఎప్పుడు చేసినా ఈ కర్మల యొక్క ఫలితం పరమేశ్వరుడికి అర్పిస్తే, నేను చేస్తున్నాననే స్పృహ విడిచిపెడితే, అప్పుడు నీకు కర్మ ఫలితం నశిస్తుంది, నువ్వు మోక్షం పొందుతావు. అందుకే పోతన గారు భాగవతం ఏమని చెప్పాడు? తన తొంటి కర్మ రాశికి ననుచరమై బహువికారమై మనసు వడిందను ఇంద్రియముల తెరువుల తలువులు పెక్కై నచెడవు తన కర్మములు. ఈ జన్మ పూర్వకర్మ వల్ల వచ్చింది. ఆ పూర్వజన్మలో వీడుకున్న సంస్కారం ఉంటుందిగా, అది ఈ జన్మలో కూడా కొంత ఉంటుంది. దానికి వాసన అని పేరు. అందువల్ల ఈ జన్మలో మళ్ళీ వీడి ప్రవర్తన వికారాలతో ఉంటుంది. పూర్వజన్మలో బాగా పుణ్యాత్ముడైతే ఇప్పుడు ఏ పనులు చేసినా ఆ పుణ్యపు పనులు కనపడతాయి, మంచి పనులు కనపడతాయి. పూర్వజన్మలో దుర్మార్గుడైతే ఇప్పుడు అన్ని దరిద్ర పనులు చేస్తాడు. పూర్వజన్మల్లో ఇతరులను రక్షిస్తే ఈ జన్మలోనూ రక్షిస్తాడు. పూర్వజన్మలో హత్యలు చేసేవాడు ఇంకాసేపు బాంబులు, ఈ టెర్రరిజం ఇదంతా వస్తుంది. కాబట్టి మన కర్మరాశికి, పూర్వజన్మలో చేసిన కర్మములకు అనుగుణముగా ఈ మనిషి నడుచుకుంటాడు. ఈ కర్మల ఫలితం పోనంత వరకు ఎప్పటికైనా వీటిని అనుభవించవలసిందే, మళ్ళీ జన్మ ఎత్తవలసిందే. అందుకని ఏమన్నాడు? తనువులు పెక్కయిన, ఎన్ని జన్మలెత్తినా చెడవు తన కర్మంబు, తాను చేసిన కర్మ ఫలితం పోదు. అది పోవడానికి ఒకే ఒక్క మార్గం కర్మఫలిత్యాగం. కర్మఫలత్యాగం కూడా అంతేకేం కదా. మీరు ఎన్ని చేయండి, ఓ మంచి పని చేశాక అబ్బా నాకేం సంబంధం లేదని ఊరుకోగలవా? ఓ 1000 రూపాయలు దానం చేశాక నేను 1000 రూపాయలు చేశానని నా గురించి 10 సార్లు పొగిడితే బాగుండు అనే కోరిక మీకు వచ్చిందంటే ఈ ఫలితం మీకు అటాక్ అవుతుంది. కాకపోతే ఇది పుణ్యం కాబట్టి మంచి లోకాలకు ఇస్తుంది, పవిత్రత ఇస్తుంది, వేరే విషయం. కానీ ఇది కూడా పోవాలి, చెడ్డ కానీ మంచి కానీ ఏ కర్మఫలం చేసినా మీకు ఉండకూడదు. అవతలవాడు పొగడాలి, అది వాడి సంస్కారం. అవతలవాడు మిమ్మల్ని ఎంత ప్రశంసించినా ఇదంతా భగవత్ కృప అని ఈ ప్రశంసని ఈ పుణ్యమును పరమాత్మ పాద పద్మములకు సమర్పించేవాడికి మాత్రం కర్మఫలం ఉండదు కనుక వాడు ముక్తిని పొందుతాడు. నువ్వు అలా బ్రతుకు, నీకు హాని లేదు, వృద్ధి లేదు. తినేవాడివి కాదు, తినబడేవాడివి కాదు. నువ్వు తినేవి ఆహారం, నిన్ను తినేవి కొన్ని ఉన్నాయిగా, కాబట్టి తినబడేవాడివి కాదు. నువ్వు భోజనము కాదు, భోక్త కాదు. కాబట్టి కుర్రాడా, రేపటి నుంచి ఇది మా అమ్మ, వీడు నాన్న, వీళ్ళంతా బంధువులు, ఇది రాజ్యం, ఇటువంటి వాటిని విడిచిపెట్టు. ఇతడు తండ్రి తల్లి ఇది ఏను తనయుండ వీరుహితులు నాకు వీరహితులు, ఈ ధనంబునాది ఏలియ అను పల్కులుడుగు వయ్య భేదముడిగియుండు. ఎంత గొప్ప సంస్కారం, చిన్నప్పటి నుంచి నేర్పింది ఆవిడ. ఇతడు తండ్రి ఇది తల్లి, నేను కుమారుణ్ణి, వీళ్ళు నాకు మిత్రులు, వీళ్ళు శత్రువులు, ఈ ధనం నాది, ఏను ఇయ్య ఇతరులకు ఇవ్వను. మన దంపి ఎవరు ఎలా ఇస్తాం అంటాం కానీ ఉట్టి కబుర్లే కానీ పొరపాట్లు కూడా ఎవరు ఎక్కడో మీలాంటి మహానుభావులు గురువుగారు కావాలంటే నా జేబు హ్యాండ్ ఓవర్ అంటారు. ఒక ఆయన అలాగే అన్నాడు, పురాణం అయిపోయినట్టు గురువుగారు నా సమస్త మీదే ఈ జేబు హ్యాండ్ ఓవర్ అన్నాడు. తీరా జేబులో చేయడితే ఏం లేదు, అందుకే ఇచ్చేట ఆయన. అందుకే అన్నాడు, ఎంత తెలియని వాడు అంటే వాడు వచ్చేటప్పుడే తెలుసు గురువుగారు ఇలాంటి పురాణం చెబుతాడని, అన్ని ఇంట్లో పెట్టి వచ్చాడు పాపం. అలా కాదు, మా పెద్దనే అప్పుడప్పుడు హాస్యానికి పిల్లల్ని మా తమ్ముడిని ఏడిపించడానికి హ్యాండ్ ఓవర్ మీకు జేబులు అనేవాడు. ఏముండవు అక్కడ హ్యాండ్ ఏమిటి నాకు వ్యాండ్ అది, కాబట్టి దానివల్ల ఉపయోగం లేదు. నిజంగానే నేను ఇతరులకు ఇవ్వను అనే ఊహ ఇవన్నీ విడిచిపెట్టు, భేదం విడిచిపెట్టు, పుణ్యపాప కర్మాలని విడిచిపెట్టు. పాము కుబుసం విడిచినట్టుగా మానవుడు కర్మల పాశములను విడిచిపెట్టాలి. అప్పుడు వాడు శరీరం విడిచిపెట్టాక అపవిత్ర శరీరం పొందడు, ఒకవేళ పొందిన యోగ శరీరం పొందుతాడు గనక తరిస్తాడు అని రకరకాలుగా చెప్పి అతన్ని 3 ఏళ్ళు వచ్చేదాకా, ఏది 3వ రోజు నుంచి మొదలెట్టి 3 ఏళ్ళు వచ్చేదాకా యోగి వై బతుకు ప్రపంచంలో పరమాత్మను చూడని చెప్పేది. కుమారుడు 3వ 7 నిండగానే తండ్రి దగ్గరికి బుల్లి బుల్లిగా నడుచుకుంటూ వెళ్ళి, నాన్నగారు నాకు ఈ సంసారం వద్దు, నేను అడవికి పోతున్నాను అన్నట్టు 3 ఏళ్ళ కుర్రాడు. అసలు 3 ఏళ్ళ కుర్రవాడు మాట్లాడటమే కష్టం అంటే అటువంటిది. ఆ కుర్రవాడి పూర్వజన్మ సంస్కారం తల్లి యొక్క ప్రేరణ వల్ల తండ్రికి నమస్కరించి, తండ్రి ఏదో అనుభూతం అంటే తల్లి అంది, వాడి సంగతి నాకు తెలిసి వెళ్ళనివ్వండి అంది. ఆయన ముక్కు మీద వేలేసుకున్నాడు, ఆవిడ వెళ్ళిపోయింది. గృహస్థత్వం విడిచి చదివే ఆ ఇల్లు విడిచిపెట్టి అడవికి వెళ్ళిపోయాడు. ఓ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలెట్టాడు. ఆ తర్వాత వీడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉన్న కొడుకు పోయాడు కదా, ఆయన ఇంకో సంతానాన్ని పొందాడు. ఈసారి ఆ కుమారుడికి సుబాహుడు అని పేరు పెట్టాడు తండ్రి. మళ్ళీ వీడు నవ్వావా, ఇదివరకు కుర్రాడికి పేరు పెట్టగానే నవ్వావు, వాడు కాస్త వెళ్ళిపోయాడు, ఇప్పుడు వీడేమవుతాడు అన్నాడు తండ్రి. మళ్ళీ సుబాహుడికి 3వ రోజు నుంచి నెత్తిని మురుతూ ఇలాగే చెప్పింది. 3 ఏళ్ళు నిండాయి. వీడు బుడిబుడిబుడి అడుగులు వేసుకుంటూ వడివడిగా నడుచుకుంటూ తండ్రి గారి కాళ్ళుకి నమస్కరించి నే పోయేస్తా అన్నాడు. మళ్ళీ తల్లి వెళ్ళి రానివ్వండి అంది. వీడు అడవికి పోయాడు, 2వ వాడు కూడా పోయే. దాంతో అయిన మళ్ళీ 3వ సంతానానికి అన్నాడు. వీడికి శత్రువర్ధనుడు అని పేరు పెట్టాడు అని మళ్ళీ నవ్వింది ఆవిడ. నవ్వేవా తల్లి అన్నాడు ఈయన. వీడు అంతే 3 ఏళ్ళు నిండగానే వెళ్ళిపోయాడు. 4వసారి ఇంకొక కొడుకు పుట్టాడు. ఈసారి కోలయాసుడు కుమారుడి ముఖాన్ని చూచి ప్రేమగా ముద్దెట్టుకుని, ఈసారి నేను పేరు పెట్టను, ఇహనా పని అయిపోయింది. మొదటిసారి విక్రాంత అని పేరెట్టాను, నువ్వు నవ్వావు, వాడికి వేదాంతం బోధించావు, వాడు కాస్త అడవికి పోయాడు. సుబాహుడు అని పేరెట్టాను, మళ్ళీ నవ్వావు, వాడికి ఏదో బోధించావు, వాడు వెళ్ళిపోయాడు. 3వసారి మళ్ళీ శత్రువర్ధనుడిని పేరు పెట్టాను, నవ్వావు, వాడికి బోధించావు, వాడు వెళ్ళిపోయాడు. అలా అడవికి వెళ్లకుండా పురాణానికి మళ్ళీ మర్నాడు రావడానికి వాళ్ళు ఏమైనా పద్మాకర్ గారి శిష్యులా, ఎన్ని విన్నా అలాగే ఉండడానికి. వాళ్ళు నీ కొడుకులు యోగులు వెళ్ళిపోయారు అడవికి. ఇప్పుడు ఈ కుర్రాడికి నేను పేరు పెట్టను,
నేను పెడతాను, ఆ పేరు నీకు నచ్చుతుందో నచ్చదో, నీ మనస్సులో ఏముందో తెలియదు, నువ్వు మళ్ళీ పక్కపక్కన నవ్వుతావు, వీడు కూడా వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంకో కొడుకు పుడతాడో లేదో తెలియదు. ఒక్క కొడుకైనా నాకు ఇంట్లో ఉండాలని నా కోరిక, ఒకడైనా నాకు వారసుడై ఈ భూమిని పరిపాలించాలని కోరిక. అదేంటో తెలియదు కానండి, సాధారణంగా పిల్లల గురించి తండ్రి కంటే తల్లి ఎక్కువ బాధపడాలి. పిల్లలు పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్య దీక్షతో ఉంటే తల్లులకు కదా బాధ. అదేమిటి తల్లి అడుగు గంటుతో తండ్రిని నేను ఏడుస్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి ఈ కుర్రవాణ్ణి నాకు అట్టే పెట్టు, ఈసారి నేను పేరు పెట్టను, నువ్వు పేరు పెట్టినా నేను ఎక్కువ నమ్మను, వీడికి మంచి పేరు నువ్వే పెట్టు. నెరనివారమేము రమణీ ఇటు పెట్టితి మధ్య పేళ్ళు నీ నెరిమి చూడ ఈ సుతుని నిర్మలినాయు చేయుమా ప్రియం బారగ నన్న నింతి భవదాజ్ఞ నొనర్చద నేను వీనికిల్ పేరిల వీడలర్కుడన్న పెంపు వహిల్చు నరేంద్ర నావుడు. మాకు చేత కాదు, చదువుకోలేదు, నీకున్న పాండిత్యం మాకు లేదు రమణి అంటే కొంచెం వ్యంగ్యమేలండి. నేరని వారమేమో రమణి అన్నాడు, మాకేం చేతొచ్చు, పేర్లు పెట్టడం చేత కాదు. కాబట్టి సుందర్యమణి మా అందరికంటే పెద్ద పండితురాలివి, ఎరిగిన దానివి, నువ్వే మంచి పేరు పెట్టు, పనికి మాల పేర్లు మేమెందుకు పెట్టడం, నువ్వే పేరు పెట్టి ఈ కుర్రవాణ్ణి పైకి తీసుకురా, నీ ఆజ్ఞని నేను నేరను అన్నాడు. భార్యామణి నువ్వు ఏం పేరు పెట్టినా అది నేను సంతోషంగా స్వీకరిస్తాను, నీ ఆజ్ఞని మాత్రం తిరస్కరించను అనగానే మీరు అడిగారుగా మీ ఆజ్ఞని నేను స్వీకరిస్తాను, మీరు పేరు పెట్టమన్నారు పెడుతున్నాను. ఈరోజు నుంచి వీడు అలర్కుడు అని పిలువబడతాడు. సంస్కృతంలో అలర్క అంటే పిచ్చి కుక్క, వెర్రి కుక్క అని అర్థం అన్నమాట. అసలు పేరు అది. ఆ తర్వాత అలర్క శబ్దం ఈ మహారాజు గారికి పేరు పెట్టాక మనుషులకు కూడా పేరు వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. కానీ అసలు అలర్క అంటే తెల్ల జిల్లేడు, రెండవ అర్థం పిచ్చి కుక్క. వెర్రిక్కి వీధుల్లో భౌ భౌ అని కొరుకుతుందే ఆ కొరికి కరిచేటటువంటి కుక్కని పిచ్చి కుక్క అంటారు, లేదా తెల్ల జిల్లేడు చెట్టును కూడా అలర్క అంటారు. ఈ రెండు పేరు ఏ అర్థం తీసుకున్నా తప్పే కదా, అందుకని ఆయన పక్కపక్క నవ్వాడు. ఇప్పుడు ఈయన నవ్వాడు, ఆ ధరణీయుడు నవ్వచ్చు కాకపోతే అహహ అని నవ్వకుండా కొంచెం మామూలుగా నవ్వి, నేను పేర్లు పెడితేనేమో పెద్ద నవ్వులు నవ్వావు, నువ్వేమో ఇప్పుడు అలర్క అన్నావు, అంటే వీడు తెల్ల జిల్లేడు చెట్ట పాలు కారుతూ ఆ పాలు కళ్ళల్లో పడినంత మాత్రం చేతే కళ్ళు పోగొట్టే జిల్లేడు చెట్టనే, లేక అసలైన అర్థం రూఢ్యర్థం వెర్రి కుక్క అంటే కుర్రాడు కుక్కలా భౌభవనాలనే అందరినీ కరవాలనా, మరి ఎందుకు పేరెట్టావు, ఇదేం పేరు అనగానే, అంటే ఈ మధ్యన చాలా పేర్లు తమాషాగా పెడతారులేండి, దానికి అర్థం అడిగి తెలియదు, అశ్రుత్ అని పేరెట్టారు వాడికి, అంటే ఇంకెవడికి వినబడకుండా పోయేవాడు అని అర్థం. అశ్రుత్తుట, శ్రుతం అంటే వినబడుట, అశ్రుతం వినబడదు, భలే పేరెట్టారులేండి, అందుకే వాడికి చెవుడు వచ్చింది. ఇంకెవరికి వాడికి వినబడదు, వాడెవడికి వినబడ్డు. ఏం విచిత్రంగా పెడతారో పేర్లు, మరి అదేమిటో. తశ్వీట ఒక ఆవిడకి, ఈ తశ్వీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు నాకు, భయంకరమైన పేర్లు అనమాట. పేరులో నేమున్నది, పేరులో నేమున్నది, అంటే కొంచెం జాగ్రత్తగా ఆచితూచి పెట్టాలి. నువ్వేమిటి ఈ పేరు పెట్టావు అనగానే, అప్పుడు ఆవిడ అన్నది నువ్వు పెట్టిన పేర్లకి నా పెట్టిన పేర్లకి పెద్ద తేడా ఏమన్నది అనగా, నేను పెట్టిన పేర్లు అందంగా లేవా, ఇది కుక్క కదా, నేను కుక్క పేర్లు పెట్టలేదుగా అన్నాడు ఆయన. అయితే చెబుతున్నాను నేను, విక్రాంతుడు అంటే ఏమిటి, ఒకచోటి నుండి వేరొకచోటి కరుగుట క్రాంతి నా బరుగు. క్రాంతి అంటే అర్థం ఏమిటి, క్రాంతి అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటికి వెళ్ళుట. పెద్దాడికి విక్రాంత్ అని పేరెట్టావు, వాడు ఎక్కడికైనా ఒక చోట నుంచి ఒక చోటకి కష్టం లేకుండా వెళ్ళేవాడు. అలా పెడతాడా వాడు ఏమన్నా, ఒక చోట నుంచి ఒక చోట కష్టం లేకుండా పెడతాడా, మేడ మీద నుంచి కిందకి దిగితేనే రెండుసార్లు మోకాళ్ళ నొప్పులు ఉంటున్నారే, గ్రౌండ్ ఫ్లోర్లో రూమ్ ఇవ్వకూడదా, బాగా అప్పర్ స్టేర్లో రూమ్ ఇస్తే లిఫ్ట్ లేకపోతే ఎక్కలేం అంటాడు, ఒక చోట నుంచి ఒక చోటకి వెళ్ళలేకపోతున్నారు వాడు. విక్రాంతుడు అంటే ఒక చోట నుంచి ఒక చోటకి హాయిగా ఏ ఇబ్బంది లేకుండా అట్టక అట్టక వెళ్ళేవాడు. ఇందులో ఎవరు పెడతారు చూపించు అంది ఆవిడ. ఇవాడు ఓపిక ఉన్నప్పుడు పరిగెడతాడు, రేపు పొద్దున ఓపిక లేనప్పుడు ఎలా పెడతాడు, పైగా ఒక చోట నుంచి ఒక చోటకి చెకచెక వెళ్ళాలి. ఇవాడు ఇక్కడ భారతదేశంలో ఉన్నాడు, రేపు పొద్దున ఇంకో చోటకి వెళ్ళమంటే టక్కన వెళ్ళగలడా, ఉన్న చోట నుంచి వెళ్ళలేడే. విక్రాంతుడని ఎవరిని పిలవాలి, వైకుంఠంలో పాతాళంలో స్వర్గంలో నీళ్లల్లో ఆకాశంలో ఇలా ఎక్కడ పడితే అక్కడ అన్ని వేళల ఒకేసారి వ్యాపించి వెళ్ళగలిగే విష్ణువుని విక్రాంతుడు అనొచ్చు. మానవుడికి విక్రాంతుడు అనే పేరు ఎలా సరిపోతుంది? కాబట్టి మన అబ్బాయి ఓ చోట నుంచి ఓ చోట వెళ్ళడం, కాబట్టి క్రాంతి లేదు. ఇంకా విక్రాంతుడు అంటే ఇంకో అర్థం ఏంటి? సర్వగత, అన్ని చోట్ల ఒకేసారి ఉంటాడు, అంటే కెమెరాలో ఉంటాడు, మైకులో ఉంటాడు, నాలో ఉంటాడు, స్తంభంలో ఉంటాడు, గడ్డి పరకలో ఉంటాడు. సర్వాత్మక, అందరిలోనూ ఉండే ఆత్మస్వరూపుడు. మనం సర్వాత్మకులు అయితే ఎలా అవుతాం? విష్ణు సర్వాత్మకుడు అని పిలువబడతాడు. ఆయన ప్రతి ప్రాణిని ఒకే రకంగా చూడగలుగుతాడు. ఇంకా సర్వభూతేశుడు, సకల ప్రాణుల్ని పరిపాలించాలి, అన్ని ప్రాణుల్ని మనక్కడ పరిపాలిస్తాం. అగుపురుషునకు విక్రాంతుడను పేరు విపులార్థవంతమో వ్యర్థమో. అలా అయితే విక్రాంతుడు అనాలి, కానీ లేనివాడికి విక్రాంతుడని పేరు పెట్టడం అర్థవంతమా అది లేక అనర్థవంతమా? ఇంకా కుర్రాడికి సుబాహుడని పేరెట్టావు. సుబాహుడు అంటే మంచి చేతులు కలిగినవాడు. ఆ చేతులతో దానం చెయ్యాలి, పరాక్రమం చూపించాలి, శత్రువుల్ని చీల్చి చెండాడాలి, ఎప్పుడూ ఇతరులకు ఆ చేతులు మేలే చెయ్యాలి. అసలు మనిషికి పుట్టుకే లేదు, పెరుగుడు లేదు, ఈ అవయవాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఇవాళ నీ కొడుకు మనిషి కింద ఉన్నాడు, ఒకప్పుడు కుక్క కింద ఉన్నాడు, అప్పుడు చేతులు ఎక్కడ వాడికి? పాము కింద పాకాడు, అప్పుడు అసలు వాడికి కాళ్ళు చేతులు ఎక్కడ కనపడతాయి బయటికి? కాబట్టి అవయవములే లేని ప్రాణము లోపల ఉన్నది. ఈ ప్రాణములు లేని వాడికి అవయవాలు ఉన్నవాడని పేరు పెడితే అది సార్థకం ఎలా అవుతుంది? రేపు పొద్దున కర్మగారి యుద్ధరంగంలో ఈ సుబాహుడు అనేవాడు యుద్ధానికి వెళ్ళినప్పుడు వాడి చేతులు తెగిపోతే అప్పుడు వాడు సుబాహుడు అవుతాడా? సుబాహుడు ఎలా కుదురుతుంది? కాబట్టి అది కుదరదు. ఇంకా శత్రుమర్దనుడు అని ఒకడికి పేరెట్టావు. అసలు శత్రువులు మనలోనే ఉన్నారు. కామక్రోధ లోపమోహ మద మాత్సర్యములని ఆరు శత్రువులు మనలో ఉన్నాయి. ఇవి ఉండడం వల్ల బయటవాడు శత్రువు అయ్యాడు. నువ్వు శత్రువుని ఎప్పుడు వర్ధిస్తావు? నీ లోపల వీటిని జయించగలగాలి. ఎవరి మీద ఎక్కువ కోరిక ఉండకూడదు, ఎవరి మీద క్రోధం ఉండకూడదు, లోభం ఉండకూడదు ధనాది వస్తువుల మీద. ఏ వస్తు వ్యామోహం, జీవ వ్యామోహం ఉండకూడదు. నేను గొప్పవాణ్ణనే మదం ఉండకూడదు. ఇతరుల అభివృద్ధిని చూచి సహించలేని మాత్సర్యం ఉండకూడదు. ఇవి లేనప్పుడు శత్రువులే లేరు. ఇవి ఉన్నంత వరకు ఎప్పుడూ శత్రువు ఉంటూనే ఉంటాడు. వీడిని చంపితే వాడు, వాడిని చంపితే వీడు. పిచ్చాళ్ళు ఉంటూనే ఉంటారు కదండి. రాముడు తిట్టట్లేదా? కృష్ణుడు తిట్టట్లేదా? అమాయకులు కొంతమంది ఇదిగో నా గురించి తిట్టారు, నన్ను కామెంటు చేశారు అనుకుంటారు. కామెంట్ చేయటం వాడి మెంటల్ కనుక వాడికి ఆ లక్షణం అది. దానికి మనం ఏం చేస్తామండి? మహానుభావుడి బ్రహ్మచారిని ప్రధానమంత్రిని కూడా తిట్టే దౌర్భాగ్యులు ఉంటారు. కాబట్టి ఈ సృష్టి రహస్యం అది, ఎప్పుడు తిట్లు పోతూ ఉంటారు, మనం పట్టించుకోదు. కృష్ణుడి శిశుపాలుడు వందల కొద్ది తిట్లు తిట్టాడు, రాముణ్ణి రావణాసురుడు తిట్టాడు, ఇంకోటి ఎవడో తిట్టాడు. పద్మాకర్ గారు లాంటి వాడిని ఇంకా పౌరాణికుల్లో తిడుతూ ఉంటారు. అవి కదా పట్టించుకుంటాం ఏంటి? పొగిడేవాడు ఉంటాడు, తిట్టేవాడు ఉంటాడు. నువ్వు పొగడ్తలు సేకరించినప్పుడు తెగడ్తలు కూడా సేకరించవు, తెగడ్తలు సేకరించలేనప్పుడు పొగడ్తలు సేకరించవు. ఒకసారి మనం పబ్లిక్ అయ్యామంటే ఇంకా అక్కడి నుంచి మన జీవితం నిజంగా పబ్లిక్కే అవుతుంది. మన అనుక్షణంలో ఏదో కోణంలో చూస్తూనే ఉంటారు. కాబట్టి శత్రువులను తొలగించి చంపేటటువంటి వాడు శత్రుమర్దనుడు. శత్రువు లేకుండా ఎలా ఉండడం కుదురుతుంది? అప్పుడు శత్రుమర్దనుడు అనే పేరులో కుదురుతుంది. శత్రుమర్దనుడు అంటే పరమేశ్వరుడు ఒకడే, ఇంకెవరికైనా శత్రువులు ఉంటారు. ఆ పరమేశ్వరుడు కూడా రూపం ధరిస్తే మళ్ళీ శత్రువులు ఉన్నారు. రూపం లేని వాడికి శత్రువులు లేరు కానీ. కాబట్టి అది కుదరదు. ఏదో తనయులకు నువ్వు పేర్లు పెట్టావు, నేను అలాగే పెట్టాను. అబ్బాయికి పిచ్చికొక్క అని పేరెట్టాను. పిచ్చికొక్క పేరెట్టినంత మాత్రం చేత వాడు పిచ్చికొక్కలా ప్రవర్తిస్తాడా? పెట్టకపోతే ప్రవర్తించడా? లక్ష్మి అని పేరు పెట్టాం ఒక ఆవిడకి. పాపం ఆవిడ చింకిపోయిన గుడ్డలతో తిరుగుతోంది, ఇళ్లల్లో పని చేసుకోవచ్చు. ఏం చేస్తాం? లక్ష్మి అని పేరెట్టిన వాళ్ళంతా లక్ష్మీ స్వరూపులు అవుతున్నారా? నాకు చాలా కాలం క్రితం ఒకడు వచ్చి గురువుగారు మీకు సేవ చేస్తానన్నాడు. వాడు ఉఫ్ఫలు ఊతే పడిపోయేలా ఉన్నాడు, సన్నగా ఎముకల పోగుల గడకరల. నీ పేరేమిట్రా? భీమసేన్ అన్నాడు. వాడా భీముడు? కాబట్టి భీముడు అని పేరు పెట్టినవాడు దోమలో ఉన్నాడు. దో అది వాడు అక్కడ ఎవరాడు దోమను కొట్టారు అప్పుడే. దోమలో ఉన్నవాడికి భీముడిని పేరు పెడితే ఉపయోగం ఏముంది? అలాగే ఒక్కొక్కడికి ఏమో మంచి మంచి పేర్లు పెడతారన్నమాట, అద్భుతమైన పేర్లు పెడతారన్నమాట. ఒకడికి మహాదాత, ధర్మదాత అని పేరెట్టారు. వాడింట్లో చచ్చిపోయిన ఎలకను కూడా దానం చేయడు వాడు, అవి కూడా దాచుకుంటాడు. అంతా ఏమో ఎలక పరుకు వస్తుందేమో అనుకుంటాడు వాడు. అలాంటి వాడు పిసిరు కొట్టాడు ధర్మదాత, బలిచక్రవర్తి. అటువంటి వాడికి పేర్లు పెడితే ఏమో ఉపయోగం లేదు. చూశారు లేదు, ధర్మరాజుని పేరు పెడతారా? వాడు అధర్మానికి నిలయం అవుతాడు. సహస్రాక్ష అని పేరెట్టారండి. నిజంగా చెప్తాను, సహస్రాక్ష అంటే వెయ్యి కళ్ళు. వాడికి వెయ్యి కళ్ళు, అసలు కళ్ళే లేవు. వాడు గుడ్డివాడు, గుడ్డివాడికి సహస్రాక్ష అని పేరెట్టారు. ఇవన్నీ సృష్టి రహస్యాలు తండ్రి. కాబట్టి ఏమండోయ్, పేర్లు గురించి ఆలోచించకండి. అని పరమార్థస్వరూపిణి అయిన జీవితేశ్వరి మదాలసి చెప్పగా, నువ్వు గొప్పగా చెప్పావు సుమా, నీ దగ్గర ఉన్న లాజిక్ ఉందే అది మ్యాజిక్. ఒక్కసారి నువ్వు చెబుతూ ఉంటే ఎవడూ దానికి వ్యతిరేకంగా వెళ్ళలేడు. ఆహా, ఎంత చెప్పావు పేర్ల గురించి, ఇంకే పేరు గురించి ఊరు గురించి ఎత్తితే ఒట్టు, నువ్వేం చేస్తే చేసుకో అనగానే ఇవిడు మూడో రోజు మళ్ళీ వాడిని ఎత్తిమే చెయ్యట్టి నాయన అంది. ఈయన పరిగెత్తుకు వచ్చేసాడు, ఈయన పక్కనే కాసు కూర్చున్నాడు. మూడో రోజు పాలిస్తూ మళ్ళీ ఈవిడ మొత్తం పురాణం మొదలు పెట్టగానే, ఏమిటిది ఎప్పుడో యూట్యూబ్లో పెట్టేశాడులే నాగరాజు, మళ్ళీ కొత్తగా నువ్వు ఎందుకు పెడతావు తల్లి, ఎక్కడి బ్రహ్మబోధము ఎక్కడి బ్రహ్మబోధము ఇది ఏటికి వీనిని ఎంత వెర్రివే అక్కట పుత్రరత్నముల నారడి బోద్ధల చేసి పుచ్చి వే చిక్కున పెట్టితి ఇంక నటు చేయకుము ఈ సుతుబుద్ధి శ్రద్ధతో నెక్కొన్న ధర్మ మార్గమున నిల్పుము తెల్పుము రాజధర్మముల్. ఇంకా ఈ బ్రహ్మజ్ఞానం ఎందుకు బోధిస్తావు, ఇదెక్కడ గొడవ, అసలు నీకు ఈ జ్ఞానం ఎవడు నేర్పాడు తల్లి, ఇంత వెర్రి చేష్టలు ఎలా వచ్చాయి నీకు, ఇదివరకు ఎంతో ప్రేమగా పతివ్రతలో ఉండేదాన్ని, ఇప్పుడు నా మాట కూడా కొంచెం తిరస్కరిస్తున్నట్టుగా ఉన్నావు. ముగ్గురు పుత్రుల్ని ఈ బోధలతో వెర్రాళ్ళం చేసి అడవికి పంపావు, తరుడీరు రావడంతో వాళ్ళంతా వెళ్ళిపోతున్నారు. అబ్బా, ఇలా అయితే ఈ సృష్టి అంతా ఏమైపోతుంది, అందరూ పుట్టి పుట్టగానే నీ దగ్గరకు వచ్చినట్టయితే అసలు భూమి మీద ఎవ్వడు గుంటూరు లేదు, అరండలపేట లేదు, అన్నీ అడవిపేటలే, అందరూ తపస్సుకు పోతారు. ఇలా అందరినీ బ్రహ్మచారులు చేస్తే ఈ సృష్టి నడవద్దా, కొంతమంది అయినా గృహస్థాశ్రమంలో ఉండాలి. ఆడవాళ్ళంతా లేడీస్ సన్యాసులు అని ఎక్కడో బోర్డు పెట్టుకుని, వీళ్ళంతా జంట సన్యాసులు అని పెట్టుకుని ఈ సన్యాసులు ఈ సన్యాసులు అంతా ఓ చోట కూర్చుని తపస్సు చేస్తే సృష్టి ఏమవుతుంది. కొన్ని గట్టిగా చెప్పాడండి ఆయన, ఏమనుకుంటే అది అనుకుందనుకున్నాడు భార్యని. ఎప్పుడు అలా అండ ఆయన మహాత్ముడు, కొంచెం ఈ కుర్రాడు కూడా అడవికి పోతాడేమో అనే భయంతో భార్యని, ఇది వెర్రి, ఇలా పిల్లల్ని పాడు చేయకు, ఈ కుర్రవాడికి మాత్రం రాజధర్మములు నేర్పు, ఇతన్ని నాలా పరాక్రమవంతుడు చేయి. ఓ మదాలస, నేనే గనక ఆనాడు వీడిలా అడవిలో తపస్సు చేసుకుని ఉంటే నువ్వు రాక్షసుడికి భార్యవై ఏమయ్యేదని ఆలోచించొక్కసారి, నిన్నెవరు రక్షిస్తారు, పరాక్రమం ఉండాలి, ప్రజల్ని రక్షించాలి, ఇది ప్రభుత్వ ధర్మం. అందువల్ల ఏదో ముగ్గురిని అడవికి పంపితే పంపావు, ఏ కర్మయోగమో నీకు యోగత్వం వచ్చింది, దాన్ని తప్పు పెట్టను, కనీసం ఈ ఒక్క కుమారుడైనా వీరుణ్ణిగా రాజనీతిజ్ఞుణ్ణిగా అర్థశాస్త్రంలో ఆరితేరిన వాడినిగా మహాత్ముడిగా చెయ్యి, యజ్ఞములు చేసి శత్రువుని చెండాడి రాజ్యాన్ని అభివృద్ధి చేసి సంపదలు పెంచి దాతృత్వంతో పేరు తెచ్చుకోవాలి, గొప్ప దాత అనిపించుకోవాలి, తాతలా తండ్రిలా అలా చెయ్యి. ఇంకొక విషయం చెబుతున్నాను నేను, అందరూ అడవికి వెడితే రేపొద్దున మా తండ్రికి నాకు, నేను రేపొద్దున ఎంతకాలం ఉంటాను, వెళ్ళిపోతాను కదా, ఆ వెళ్ళిపోయాక మాకు పిండ ప్రధానం ఎవరు చేస్తారు. పితృదేవతలు ఎప్పుడూ కూడా ఇళ్లల్లో పుత్రులు పుట్టాలని వాళ్ళు పిండ ప్రదానం చెయ్యాలని తిరోధకాలు ఇవ్వాలని దాన ధర్మాలు చెయ్యాలని తద్వారా మేము తరించాలని కోరతారు. ఇప్పుడు మా నాన్నగారికి వారసుడిని నేనున్నాను, నేను మా తండ్రి గారికి తిరోధకాలు ఇస్తున్నాను, పితృకార్యాలు చేస్తున్నాను, నేను పోయాక వీడు కూడా లేకపోతే వీడు అడవికి పోతే అప్పుడు మాకు పితృకార్యాలు ఉండవు, అప్పుడు మేమేమవుతాం, పితరులకు మనుజుడు త్రుషయును క్షుదయును తనుగ గలీడుదక పిండదాన క్రియలన్. వీడు అడవికి పోతే పిల్లలకి పిండ ప్రధాన అర్హత ఉండదు కనుక, తపస్సు చేసుకునేవాళ్ళు చెయ్యరు కనుక మాకెవరు తిరోధకాలు ఇవ్వరు, పిండం పెట్టరు, పిండం పెట్టకపోతే పితృదేవతలకి గండం అవుతుంది అది. అదే వీడు కనుక గృహస్థాశ్రమంలో ఉంటే సంతృప్తిగా తిరోధకాలు ఇస్తాడు, పిండ ప్రదానం చేస్తాడు, పితృదేవతలు తరిస్తారు, ఉత్తమ గతులు కడతారు, అతిథులు బంధువులు దేవతలు అసురులు పిశాచాలు ప్రేతాలు యక్షాలు మనుజులు భూతాలు కీటకాలు వీటన్నిటికీ కూడా మానవుడు చేసే కర్మల వల్ల ఆహారం వస్తుంది, మానవుడు భూతబలి అని ఇస్తాట. కొంత అన్నం పూర్వం ఏం చేసేవారంటే నైవేద్యం పెట్టాక అన్ని గోడల మీద పెట్టేవారు, ఇప్పటికి కూడా మీరు చూసారు గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర నుంచి భూతబలి అని అన్నం వేస్తారు, బలి అంటే బలమునిచ్చునేది అని అర్థం. ఈ అన్నం అక్కడ ఎవరెవరు తింటున్నారు, చీమలు తింటాయి, పిట్టలు తింటాయి, రకరకాల జీవులు వచ్చి తింటాయి, ఈ విధంగా అనేక జీవులకి గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఇంత అన్నం పెడుతున్నాడు, వాటిని ఆనంద పెడుతున్నాడు. ఈ ఆహారం అక్కడ పెడితే ఇది పితృదేవతలకి అమృతమై పెడుతుంది, ఇక్కడ వేసిన అన్నం పిట్టలు తింటే వాళ్ళకి పొట్టలు నిండుతాయి, కాకి తిందనుకోండి ఇంత పిండం ఇది అమృతమై పితృదేవతలకు ఆహారం అవుతుంది. అప్పుడు వాళ్ళు ఆనందిస్తారు, అప్పుడు ఆ వంశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి పితృకార్యాలు జరగాలి. నా కుమారుడికి రాజధర్మములు నేర్పు, కర్మాచరణ చేసేలా చెయ్యి. అతన్ని మాత్రం ఉత్తముడిగా, పౌరుడిగా తీర్చిదిద్దు, ప్రభువుగా తీర్చిదిద్దు, ఉత్తమ కుమారుడిగా తీర్చిదిద్దు. ఏమంటాం అనగానే, మీరేం ఆజ్ఞాపిస్తే అది అని రెండు చేతులు జోడించి నమస్కరించి, ఆ రోజు నుంచి మాత్రం కుమారుడికి కొత్త శిక్ష మొదలుపెట్టింది. నాయన, ఈ భూమిని నిష్కంటకం చెయ్యి, భూమి మీద పాపాత్ములు లేకుండా చెయ్యి. శత్రువుల్ని నీ భయంకరమైన ఖడ్గ పరాక్రమంతో చీల్చి చండాడు. మీ తండ్రిని మించిన పరాక్రమవంతుడివై సంపదలని పొంది ప్రజలకి దాన ధర్మాలు చేసి ప్రజాపాలన తత్పరుడవు కావాలి. నువ్వు భోగాలు పొందు, ప్రజలకు కూడా భోగాలు ప్రసాదించు. ప్రజానీకాన్ని పరిపాలించని పిల్లవాడు లోకానికి ఉపకారం చేయలేడు. క్షత్రియాచారం తప్పకు, వర్ణాశ్రమ ధర్మాలు నడిపించు. ఈ భూలోకంలో ఉన్న రైతులు, వ్యాపారులు, ఇంకా రకరకాల వృత్తుల్లో ఉన్న వాళ్ళందరినీ నువ్వు జాగ్రత్తగా పోషించు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చూడు. వాళ్ళకి దొంగల వల్ల, ఇంకా శత్రువుల వల్ల పీడ లేకుండా చూసుకో. నువ్వు కూడా చేయవలసిన పనులు చెయ్యి అని రకరకాలుగా బోధిస్తూ ఉంటే, క్రమంగా ఇతడు చిన్నప్పటి నుంచి తల్లి బోధల్లో కొంచెం యువకుడయ్యాడు. ఆ యువకుడయ్యే సమయానికి ధర్మశాస్త్రం నేర్పింది, అర్థశాస్త్రం. ఎకనమిక్స్ లేకపోతే కుదరదు కదా మరి. అందుకని రాజ్య పరిపాలనకి డబ్బును ఎలా సంపాదించాలి, ఎంత దాచాలి, ఎలా ఖర్చు పెట్టాలి, ఎవరి దగ్గర ఎంత పన్ను వసూలు చేయాలి, ఇవన్నిటితో కూడిన అర్థశాస్త్రం బోధించింది, గణిత శాస్త్రం బోధించింది, రాజనీతి శాస్త్రం బోధించింది. రాజనీతి లేకపోతే శత్రువులతోటి తగాదా వస్తే బయటపడడం కష్టం, అందుకని అది బోధించింది. ఇంకా రకరకాలైనటువంటి దివ్య శాస్త్రాలు బోధించింది. Thank you.